వార్త వినటానికి మన హృదయాలను సిద్ధపరచుకునే ముందు ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్, ఈ వారం కొరకైనటువంటి దేవుని యొక్క మాట నీ జీవితానికి ఆయన మాట సరిపడినది, అది కావలసినది, ఎంతైనా ఉపయోగపరిచేది. ఆయన మనతో మాట్లాడేటువంటి మాటను ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము డ్యూటరోనమీ చాప్టర్ 4, ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము 38వ వచనం, డ్యూటరోనమీ చాప్టర్ 4 వర్స్ 38. ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్, నీ జీవితానికి కావలసిన దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాట. ద్వితీయోపదేశకాండం 4:38. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయిచు ఉన్నట్లు వారి దేశమును నీకు స్వాస్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా ఉండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. ఆయన నీతో చెప్తున్నటువంటి మాటను శ్రద్ధగా గమనించండి. నీకంటే బలమైన గొప్ప జనములను నీ మందరం నుండి వెళ్ళగొట్టి. వారు ఏ విధమైన బలవంతులైనా, ఏ స్థాయిలో బలవంతులైనా, ఏ రీతిగా బలము కలిగిన వారైనా, ఆ బలము కలిగిన వారి పరిస్థితులన్నిటిలో నుంచి నీ ముందర ఉన్నటువంటి ఆ బలమైన, ఆ శక్తివంతమైన, ఆ ఇబ్బందికరమైన, లేక నీకు ఏదో చేయగలిగినటువంటి ఆ సామర్థ్యత కలిగిన వారందరి నుంచి కూడా నీ ముందర నుంచి వెళ్ళగొట్టి నిన్ను దానిలోనికి తీసుకుని వెళ్ళి దేవుడు చేస్తానన్న రీతిగా ప్రతి వాగ్దానము నీకు ఇవ్వడానికి నీకు తోడుగా ఉండి ఐగుప్తులో నుంచి తన బలం చేతులను బయటకు రప్పిస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు అనగా శ్రమలకు సాదృశ్యం, మన పరిస్థితులకు అది ఆనవాళ్ళు, మన జీవితానికి వేదన, నీ జీవితంలో నలిగిపోతున్న దుఃఖము. ఆ ఐగుప్తు ఏదైతే ఉందో, ఏ మాటలైతే నీకు ఐగుప్తు మాటలు వినపడుతున్నాయో, ఏ శ్రమలైతే ఐగుప్తు శ్రమలు నీకు కనపడుతున్నాయో, ఏ మనుషులైతే ఐగుప్తు ఫరోలుగా నీ ముందు ఇబ్బంది పెడుతున్నారో, ఏ పరిస్థితులైతే ఐగుప్తులో చెమట రక్తము సమానమైపోయినాయో, ఆ ప్రదేశంలో నీకు కావలసిన ప్రతి ఒక్క ఓదార్పు, నీకు కావలసిన విడుదల ఆయన నిన్ను తన మహాబలము చేత నిన్ను వెలుపలకు రప్పిస్తానంటున్నాడు. నిన్ను బయటకు తీసుకుని వచ్చి ఆయన కోరుకున్న, ఆయన నిలబెట్టాలనుకున్న వాగ్దాన ప్రదేశంలో నిన్ను స్వాస్థ్యంగా నిల్చోబెట్టాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నా పరిస్థితి అయిపోయింది, ఇక ఇంతకు మించి ఈ ఐగుప్తులో చచ్చిపోతానేమో, ఈ ఇబ్బందుల్లో ఉండిపోతానేమో, ఈ ఇరుకుల నుంచి బయటకు రాలేనేమో, ఈ పరిస్థితి దాటలేనేమో, ఈ జబ్బు నుంచి గెలవలేనేమో, ఈ కాగితాలు నన్ను తినేస్తాయేమో, ఈ మాటలు, ఈ పరిస్థితులు అన్నింటిలో నుంచి నన్ను ఇంకెవ్వరూ బయటికి తీయలేరేమో, ఏ హృదయంతో అయితే వేదన పడుతున్నావో, ఆయన అంటున్నాడు, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీలను నడిపించిన వాగ్దాన ప్రదేశంలో పెట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా వాగ్దాన ప్రదేశంలోకి తీసుకుని వెళ్తున్నాడు. ఆ పరమ కణానులోకి నడిపించబోతున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళబోతున్నావు. సంతోష సమాధానాలు కలిగించు కృపను చూడబోతున్నావు. ఆ మనుషులు నీకు నీకన్నా ఎత్తరులైనా, అది వారి పెద్ద జనమైనా, అది పెద్ద శత్రువైనా, వారు ఎలాంటి సామర్థ్యం కలిగిన వారైనా, ఆ స్థితిగతులు లేక అక్కడ ఉన్నటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి విపత్కరాలు నీ జీవితాన్నించి గెలవలేనేమో అని నీకు అనిపిస్తున్నా, దానిలో నుంచి ఆయన విడిపించడానికి ఇజ్రాయేలీలు దేవుడు వారి ముందర నడిచిన వాడు, నీతో నడిచేవాడు, నీకు దగ్గరగా ఉన్నవాడు నీతో చెప్తున్నాడు, నీకు తోడుగా ఉండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీకు తోడుగా ఉంటాడు, తన బలము చేత నిన్ను నడిపిస్తాడు, నిన్ను బయటికి తీసుకొస్తాడు, నువ్వు విడుదల పొందుతావు, నువ్వు సంతోషం అనిపిస్తావు, నువ్వు తృప్తి పొందుతావు. ఆ ఇబ్బందులు ఎప్పుడు నీకు చూడవు. ఫరో రథాలు ఏమయ్యాయి? ఎక్కడ మునిగిపోయాయి తెలుసా? ఇజ్రాయేలీయులు అవతలకి వెళ్ళిన వెంటనే వీళ్ళ మీదకి జరిగింది. ఆ నీరు సేమ్ ప్లేస్ వాళ్ళు చూస్తారు. నీ జీవితంలో కూడా దేవుడు చూపించాలని ఆశపడతా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుని నీ విశ్వాస పోరాటాన్ని ముందు కొనసాగించండి. క్రైస్తవులకు శ్రమలు చులకన, అంతేగాని శ్రమ అధికం కాదు. నువ్వు ఎందుకుంటున్నా, ఆ ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని చూసి అమ్మో నాయనో అని కేకలు వేయద్దు. ప్రభువాను నాతో ఉన్నావు, నన్ను నడిపిస్తున్నావు, అందుకే నాకు ఈ శ్రమ అని చెప్పి కృతజ్ఞతలు చెల్లించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడదాం. ప్రభునందు ప్రేమనటువంటి వాళ్ళారా, మీ అందరికీ ప్రభునామంలో శుభవందనాలు తెలియచేస్తున్నాను. నూతనంగా వచ్చిన వారికి ప్రభునామంలో నా శుభాహ్వానం తెలియచేస్తున్నాను. మనం నేర్చుకుంటాం, ప్రకృతి సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన వాటితో గెలవటం, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడం. ప్రకృతి సంబంధమైనవి నీ కళ్ళుకు, నీ శరీరానికి, నీ వ్యక్తిగత జీవితానికి ఎదురుగా కనపడతాయి. ఆత్మ సంబంధమైనవి ఏవి నీ కనుల్లో కనపడవు. అవన్నీ ఆశ్చర్యాలు, అవన్నీ నీవు పోరాడాల్సిన పరిస్థితులు నీ ముందు ఉంటాయి. కానీ ఈరోజు భక్తి అనేటువంటి ముసుగు ఎక్కడి వరకు ఆగిపోయిందంటే శరీర సంబంధంగా ఆగిపోయింది తప్ప ఆత్మ సంబంధంగా ముగియలేదు. ఆత్మ సంబంధమైన భక్తి ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు మూడు విషయాలు అనుకుంటున్నారు. ఒకటి, నాకు దర్శనాలు ఉన్నాయి. రెండు, నేను భాషలు మాట్లాడతాను. మూడు, మాకు వాక్యం అంతా తెలుసు. ఈ మూడు ముసుగులే. భాషలో మాట్లాడితే పరలోకంకి వెళ్తావని బైబిల్ చెప్పలేదు. నీకు బైబిల్ అంతా తెలిస్తే సాతాను కూడా తెలుసు, వాడు పరలోకంలో ఉండడు, నువ్వు ఉండవని నీకు తెలియాలి. మూడో విషయంలో నువ్వు చెప్పుకుంటున్నటువంటి విషయాలు ఏమైనా నేను నాకు అనేటువంటి విషయంలో నీకు ఏదైనా జ్ఞానం ఉంది అనంటే శరీర సంబంధమైన వాటిని గెలవగలిగిన ఆత్మ యొక్క నడిపింపును బట్టి దేవుని రాజ్యం నీ జీవితంలో ఉందా అక్కడ పరీక్షించుకుంటున్నాం. అందుకే ప్రతి సమయంలో గడిచిన వారం మనం విన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నాం కదా, ఆ పరలోక రాజ్యంలో అల్పుడుగా ఉండాలనుకుంటున్నావా, గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావా? గొప్పవాడిగా ఉండాలంటే మిగుల చిన్నదైన ఆజ్ఞను కూడా నువ్వేం చేయాలి, దాన్ని కొనసాగించాలి, దాన్ని తీసుకోవాలి. అంతేగాని చిన్న చిన్న ఆజ్ఞలు అని చెప్పి దాన్ని పక్కకు పెట్టి పెద్ద పెద్దవి నేను చేస్తున్నాను కదా, నేను అసలు ఎప్పుడైనా అబద్ధమాడినేంటి అని అంటే కుదరదు. సో బైబిల్లో చిన్న ఆజ్ఞలు పెద్ద ఆజ్ఞలు అన్న డిఫరెన్షియేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆజ్ఞ ఆజ్ఞే, కట్టడ కట్టడే, పద్ధతి పద్ధతే, సూత్రం సూత్రమే, దాన్ని నువ్వు మార్చడానికి నీకు అవకాశం లేదు. కాబట్టి వాటిలో నుంచి ఇంకొంచెం లోపలికి వెళుతూ ప్రతిసారి అసలు దేవుని యొక్క రాజ్యంలో భూమి మీద ఆయన రాజ్యం మన మధ్యలో ఉంది అని చెప్తూ ఉంటే ఆ రాజ్యం లోపల నువ్వు ఉంటున్నావా, రాజ్యం వెలుపల మనం ఉంటున్నామా ఒకసారి పరీక్షించుకోవాలి. మనకి దేవుని యొక్క వాక్యంలో రెండు విధానాలు మనకున్నాయి. వాడు ఇచ్చినటువంటి తలాంతులు సరిగ్గా ఉపయోగించకపోతే వాడిని ఏం చేశాడో తెలుసా, వెలుపల పడేయండి అన్నాడు. లోపల కాదు, వెలుపల. వెలుపల అంటే దేవుని రాజ్యానికి టెరిటరీస్ ఉన్నాయి, బోర్డర్స్ ఉన్నాయి. ఆ ప్లేస్ లోపల ఉంటావా బయట ఉంటావా, దట్ ఈజ్ యువర్ డెసిషన్, నీ ఆప్షనే. నేను భక్తి అనే ముసుగులో కొట్టుకుపోతూ దేవుడు నాతో ఎందుకు లేడు, రాత్రి వచ్చాడు అంటే అబద్ధం. నువ్వు వెలుపలికి వెళ్ళిపోయే అవకాశం నీకుందేమో నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి బయటికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ముందు లోపల సర్దుకోవాలి, లోపల సర్ది పెట్టుకోవడానికి పూర్తిస్థాయి ప్రయత్నం జరగాలి. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళి 8వ అంశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. 8, నేను ఎప్పుడైనా లేక నీవెప్పుడైనా వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఎదుట వారికి కావలసిన మంచి చూసే వాక్యాలు నీకు ఎప్పుడైనా వెతికావా? ఎప్పుడైనా నువ్వు బైబిల్ చదివితే, బైబిల్ ధ్యానిస్తూ ఉంటే ఎదుట వారికి కావలసినటువంటి మంచిని చూసే వాక్యాలు ఎప్పుడైనా వెతికావా? నువ్వు బైబిల్ చదువుతూ ఉండడం ఏంటి, ఎదుట వారికి కావలసిన మంచి విషయాలు నీ వాక్యంలో కనపడాలి, అలా ఎప్పుడైనా వెతికామా? బైబిల్ ఎంతసేపు ఎందుకోసం చదువుతాం? మనందరికీ కొన్ని సామెతలు ఉంటాయి. ఏంటంటే, పాస్టర్ గారు నాకు సరిగ్గా చదువు అర్థం కావట్లేదు అంటే రెమెడీ ఏంటి చెప్పండి, సూత్రం లేదా, అందరికీ ఒకటే సూత్రం, బాగా ప్రార్థన చేసుకుని మార్కులు వస్తాయా? ఏమో నేను నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళేటట్టు చెప్తా. చాలామందికి భక్తి అనే ఫార్మెట్కి లోకము అనే ఫార్మెట్ని కలిపి ఏ ఈజ్వల్ టు బి ఈజ్వల్ టు సి అన్నట్టు చెప్పేస్తాం, కుదరదు. బైబిల్ చెప్తున్నటువంటి పద్ధతి ఏంటి అంటే నేను దేవుని యొక్క వాక్యమును చదువుతునేటప్పుడు వాక్యమునకు నా జీవితానికి అప్లికేషన్, ఉద్యోగం చేయటానికి, వ్యాపారం చేయటానికి, లేక ఇంకేదైనా వృత్తి పని చేసుకోవటానికి నీకు చదువు ఎంత ఇంపార్టెంటో, లోకంలో దేవుని యొక్క నీతి కలిగిన రాజ్యాన్ని వెతకటానికి దేవుని వాక్యము అనే సిలబస్ నీకు అంత ఇంపార్టెంట్. చర్చికి వచ్చిన దేనికి అనంటే దేవుని కొరకు నేను లోకంలో బతకడానికి కావలసినటువంటి పద్ధతి విధానం నేర్చుకోవడానికి. చాలామంది చర్చికి దీవెనల కోసం ఆశీర్వాదాల కోసం కానుకలు ఇచ్చి ఈడేదో 10 ఇచ్చి అక్కడ 9 తెచ్చేసుకుందామని తెగదెప్పులు పడుతున్నారు. ఇలాంటి మోసభక్తి అంతా అబద్ధం, ఇదేది నిలబడదు దేవుని సన్నిధిలో త్రాసులో. అందుకే ప్రతి విషయం కూడా నేను లోకంలో బతకడానికి నాకు ఇవ్వబడినటువంటి మాన్యువల్ ఇది, ఈ మాన్యువల్ ప్రకారం నేను ఉంటున్నానా లేదా, ఆయన రాజ్యానికి సంబంధించిన పద్ధతుల ప్రకారం నేను భూమి మీద బతుకుతున్నానా లేదా అన్నదే వెతుక్కోవాలి. అంతేగాని 100 విషయాలు నువ్వు తెలిసి ఒక విషయంలో తప్పిపోయినట్టు అక్కడికి వెళ్ళవన్నాడు జాగ్రత్త. అందుకే పరీక్షించుకుందాం. నా ఆప్షన్స్ నీకు ఇచ్చే ముందు పరీక్షించుకోండి. నంబర్ ఏ, నేను 5 ఆప్షన్స్ ఇస్తాను, ఈ 5 ఆప్షన్స్లో నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఒకసారి చెక్ చేసుకో క్లియర్గా. ఏ, ప్రతి సందర్భంలో ఆ వాక్యంలో ఆ మంచి కనబడద్ది. ప్రతి సందర్భంలో నువ్వే వాక్యం చదివినా ఆ మంచి ఆ సందర్భంలో నీకు కనపడతా ఉండాలి. ఆ వ్యక్తి గురించి ఎవరో ఒక వ్యక్తి నీకు కనబడాలి, ఈ వాక్యంలో నిజంగా ఆ బ్రదర్లాగా అలాగా అని నీకు అనిపించాలి. బి, ఎక్కువసార్లు ఆయా బైబిల్లో నుండి ఆ మంచి ఎక్కువసార్లు వ్యక్తిలో కనపడతా ఉంటాయి. వాక్యములో ఉన్నప్పుడు వ్యక్తి కనపడడం వేరు, ఒక వ్యక్తి కనపడినప్పుడు వాక్యంలో ఎక్కువ మంచి విషయాలు కనపడడం వేరు. మోర్ ఇష్యూస్ ఒకే వ్యక్తిలో కనపడతాయి. బైబిల్ చదువుతుండగానే ఎక్కువ విషయాలు ఆ వ్యక్తిలో మనకు కనపడుతున్నాయా? సి, వారిలాగా ఆ మంచి ఏదైతే అనుకుంటున్నావో ఆ మంచి అనేది, ఆ మంచి నాలో తప్ప చాలామందిలో కనపడుతుంది అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆ మంచి వాక్యం చదువుతుండగా నాలో తప్ప అవతలలో కనబడుతుంది. నిజంగా ఆ బ్రదరు బైబిల్లో ఉన్నట్టుగా అలా ఉంటాడు, కానీ మనం అయితే అలా ఉండలేమండి అని అనిపించాలి నీకు. మనం చేయలేము బట్ అవతల వ్యక్తుల్లో స్పష్టంగా కనపడాలి, ప్రస్ఫుటంగా కనపడాలి. డి, నేను ఒప్పుకోవాలనుకున్నా ఒప్పుకోలేను, నాలో అది లేదు. ఒప్పుకోవాలనిపిస్తుంది అవతల వాళ్ళలో, మంచి నాకు బైబిల్లో కనపడుతూ ఉంటుంది, నాలో ఒప్పుకోవాలని అనిపిస్తుంది, కానీ నేను ఒప్పుకోను. ఈ, నేను అలా చెయ్యను చేయలేను, నాకు అసలు అలాంటివి ఏవి చేయాలని అనిపించదు. బైబిల్ బైబిల్ లాగే చూస్తాను, ఎదుటోళ్ళకి సంబంధించిన అర్థం కాదు అది. బైబిల్ మనకేం చెప్తుంది, అర్థమేనా? నువ్వు నిలబడితే నీ ప్రతిబింబం కనబడద్దా లేదా? అయితే చాలామందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నేను అద్దం దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు నా చుట్టూ ఉన్నవి కూడా అద్దంలో కనబడతాయి. నేను ఒక్కడనే కాదు, నా చుట్టూ ఉన్న విషయాలు అద్దంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సంఘము కూడా అంతే, వాక్యము కూడా అంతే, వాక్యానుసారమైన జీతం కూడా అంతే. ఈ ఐదు ఆప్షన్స్లో నీ హృదయం లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రోమపత్రిక 12:17, Romans 12:17. రోమిల్ క్రాసిన్ పత్రిక 12:17, Romans 12:17. రోమిల్కు 12:17. కీడుకి ప్రతికీడు ఎవరికి చేయవద్దు, మనుషుల అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి, మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. మనుషుల అందరి దృష్టికి, అందరి దృష్టికి, అందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచన చేయాలి. చూడండి, మీరు చేసే విషయాలు, మీరు చూసే విషయాలు, మీరు వాక్యం చదువుతున్నప్పుడు మనుషులందరికీ మేలుగా కనపడుతున్నటువంటి విషయం నాలో లేదు అని ఎప్పుడైనా నీకు అనిపించిందా? అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎదుటివారిలో మంచి చూస్తావు. ఎదుటివారిలో మేలనేది చూసినప్పుడే నాకు ఇది లేదు అనే విషయం నీకు అర్థమవుతుంది. ఎదుటివారిలో మంచి చూడగలగటం అనేది చిన్న విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మానవ జీవితంలో తప్పులు చూడటం అనేది ప్రాథమికమైన క్రైటీరియా. చిన్నప్పటి నుంచి కూడా అదే విషయంలో నేను ఒకసారి బెంగళూరులో ఒక మానసిక వికలాంగులకు టీచ్ చేస్తున్నటువంటి ఒక టీచర్ గారితో మాట్లాడుతున్నేటప్పుడు ఆమె ఆ విషయాన్ని క్లియర్గా చెప్పారు. ఏంటన్నారంటే, మనిషిలో తప్పులు చూడటం అనేది సహజంగా టీచర్ యొక్క లక్షణం. వెన్ ఎవర్ ద మిస్టేక్ కమ్స్, ఇమ్మీడియట్గా రెడ్డింగ్ పెన్తో ఏం చేస్తారు టీచరు? క్రాస్ చేస్తారు. పిల్లలకి గుడ్ GOOD అని పెడితే పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? ఎంత ఇంటికి వెళ్ళేటప్పుడే ప్రోగ్రెస్ కార్డు ఆ బూట్లు ఇసిరేటప్పుడే చెప్తాడు, మమ్మీ మా టీచర్ గుడ్ పెట్టిందని. వాళ్ళ పుస్తకంలో టీచర్ గుడ్ పెట్టింది అన్నాడు, ఆనందపడిపోతాడు. GOOD అనే దానికి అంత విలువ ఉంది. ఇంటికి కొడితే ముఖం మార్చుకుని ఇంటికి రావడానికి లేటుగా వస్తాడు, బూట్ ఎక్కడో పడేసి ఈడుచుకుంటూ నడుచుకుంటూ వస్తాడు. కారణం దట్స్ అన్ ఇంటూ మార్క్. అప్పుడు ఆ టీచర్ గారు చెప్పారు, ఎప్పుడైనా ఎదుటి వ్యక్తిలో తప్పు చూపించిన వెంటనే మనస్సు గుచ్చుకుని గాయపడుతుంది. కాబట్టి వికలాంగులైనటువంటి మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకు మాట్లాడేటప్పుడు మేము ఎప్పుడూ కూడా రెడ్ పెన్ వాడడం, బ్లూ కలర్ పెన్తోనే వాడతామని. రెడ్ ఇట్ ఇంప్లైస్, ఎరుపు కలరు అవతల వ్యక్తికి నువ్వు తప్పు చేస్తావు అనేటువంటి స్వభావం చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తాం. మేమైతే ఆ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పని చెప్పాం, ప్రతి విషయాన్ని కూడా ఇంకా చక్కగా. మరి ఎలా కరెక్ట్ చేస్తారు అని అడిగితే ఆ టీచరు ఆ స్టూడెంట్ కూర్చోబెట్టుకుని చెప్తారట, ఏం రాశావు అని అడుగుతారంట. ఇలా రాశాను అంటే ఇంకోలాగా రాయి అని అడుగుతారంట. నువ్వు తప్పు రాసావు అని ఎప్పుడు మాట్లాడారట? ఇంకోలాగా రాయి, ఇంకోలా ట్రై చేయి, ఇంకోలా చెప్పు, ఇంకోసారి ట్రై చేయి, ఇంకొక విధంగా చెప్పు. ఆ టీచర్ని అడిగారు, మీకు ఇసుకు రాద్దానంటే మరి మేము ఆ ఉద్యోగంలో ఉన్నదే ఇసుక్కోకుండా వాళ్ళతో మాట్లాడడానికి, మేము ఇసుక్కుంటే పిల్లలు గాయపడతారు. వాళ్ళ జీవితంలో నీ అంత పరిపక్వత ఉన్న నువ్వు తప్పుల్ని వెతుకుతున్నావు, కానీ అపరిపక్వంగా ఉన్న వారి జీవితాలలో మేము తప్పును సరిదిద్దడానికి వెంట చేయబడ్డాం, కానీ తప్పుని దిద్దడానికి వాళ్ళని హెచ్చరించడానికి కాదు. మానసిక వికలాంగుల టీచర్లు ఇప్పుడు మనకు కావాలేమో చూడండి, మనం బుద్ధిని సరిచేయటానికి. మరొకలాగా 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 పారడిగం, ప్రతిసారి కొత్తగా ఆలోచించు, కొత్తగా వారి మంచిని చూడు, కొత్తగా వారి విషయాలను చూడు, కొత్తగా వారిలో ఉన్నటువంటి మేలైన దాన్ని చూడు. అందరికీ మేలైంది ఏదో ఉంది, అది నీలో లేదని నీకు తెలీదు. ఏంటిది, ఏ లక్షణాలు వాక్యం చదువుతుండగా నీకు ఇతర వ్యక్తుల్లో కనపడుతున్నాయి, వాళ్ళలో ఉన్న మంచిని నువ్వు తీసుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నావు, ఎలా అప్లై చేసుకుంటున్నావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సమస్త విషయాలలో కూడా మీరు చూసుకునేటట్టు ఆ మాట చెప్తున్నాడు. మళ్ళీ చదవండి, మనుషుల అందరి దృష్టికి మేలైన వాటిని గూర్చి, యోగ్యమైన అనే దానికి ఫుట్నోట్లో మేలైన వాటిని గూర్చి
ఆలోచన కలిగి ఉండి.
అసలు ముందు ప్రాబ్లమ్ మైండ్లో లేకపోవడం, ఆలోచన లేకపోవడం. మంచి ఉంది తీసుకోవడానికి, తప్పేముంది చెయ్యినప్పుడు ఆ చాలే పెద్ద బడాయి నువ్వు ఒక్కదానివి పెద్ద చేసేదానిలాగా. అరే ఏంటి, వాళ్ళు మంచి తీసుకోవడానికి నువ్వు ఒప్పుకోవడానికి నీ మనసు ఎక్కడ ఒప్పుకోవట్లేదు నిన్ను? ఎందుకు ఆ పని చేయనివ్వట్లేదు? ప్రతిసారి చేసేటప్పుడు ఒక చిన్న అప్రిషియేషన్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఎందుకు నీ మైండ్ ఒప్పుకోవట్లేదో తెలుసా? అవతల వారు మంచిని ప్రేమించే లక్షణం నీలో లేదు కాబట్టి. అస్సలు లేదు, ఏమాత్రం లేదు, అస్సలు ఒప్పుకోలేకపోతున్నాం. మనస్సు లోపల కొన్ని శోధనలు మనలో ఉంటున్నాయి. ప్రతి ఒక్కరిలో ఒకసారి ఆలోచిస్తే మీరు ఎలా ఆలోచిస్తారో చెప్తాను. ఎదుట వారిలో మంచి చూస్తారా, మనలో మంచి చూసుకుంటారా? మీకు ఏది ఈజీ, అపోజిట్ వ్యక్తా సెల్ఫా? ప్రతిసారి వాళ్ళలో లేదు అనే దానికన్నా కూడా మనలో ఇది ఉందని గొప్ప సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. ప్రభు ఇక్కడ ఆ పాయింట్తో డీల్ చేయాలనుకుంటున్నాడు. నీలో ఎంత ఉత్తమమైందో అది అందరికీ ఉత్తమమైందేనా నీకొక్కడికేనా? అందరికీ యోగ్యమైనదేనా నీకొక్కడికేనా? ప్రతిసారి అందరికీ యోగ్యమైన వాటిని, వేలేని వాటిని నువ్వు చూపించగలగ. కొన్ని పనులు మనం చేస్తే అందరూ సంతోషపడతారు. ఆ ఒక్క మనిషివి నువ్వే. ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు ఈరోజు సాయంత్రం 4:30 వరకు మీరు కొద్దిగా ఎక్కడున్న కొద్దిగా ప్రార్థనా సాయం అందించండి అన్నాడు. ఎంతవరకు సరిపోద్ది, 1 ounce 2 ounces సరిపోద్దా? కొద్దిగా 3 సార్లు అన్నావు కదా. ఎందుకు అని అడిగితే, మా వదిన గారు వచ్చారు 4:30కి గోదావరికి వెళ్ళిపోద్ది, వెళ్ళిపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. 4:30 వరకే ప్రేయరు. భూమిని వణికించినవి 4 కలవు, దానిలో 5వది ఈవిడే. ఆ ఇంటిని వణికిస్తుంది 4:30 దాటిందా, ట్రైన్కి వెళ్ళేంతవరకు వీళ్ళకి కొట్టుకుంటాను, గుండి కొట్టుకుంటున్నా. మేలైందేనా అది? మేలైందేనా? వాళ్ళలో చెడు నీకు గుర్తొచ్చినప్పుడు నీ లోపల ఉన్న చెడు కూడా గుర్తురావాలి. వాళ్ళలో మంచి చూడగలిగినప్పుడు నీ మంచిని సమర్థించుకోకుండా వాళ్ళ మంచికి తగిన రీతిగా నువ్వు ఉన్నావో లేదో చెక్ చేసుకోవాలి. ఆల్ ద టైమ్ పరీక్షించుకో. హా అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారంటే అర్థమేంటి? అమ్మయ్యే, అవతల వాళ్ళ మంచి ఉందనా చెడు ఉందనా పరీక్షించుకో. అందరి దృష్టికి మేలైన వాటివి నువ్వు చూడగలుగుతున్నావా, చేయగలుగుతున్నావా? అవతల వాళ్ళలో తప్పులు చూసి దానికి పెద్ద లిస్ట్ ఆఫ్ ఒక 20 మినిట్స్ టాకో, 20 మినిట్స్ టెక్స్టో, లేకపోతే ఇంకేదో నువ్వు తయారు చేయడానికి రెడీ అయినప్పుడు అదే విషయంలో వాళ్ళకన్నా మేలుకరమైన విషయం నాలో ఏమైనా ఉంటే నేను ఇవ్వడానికైనా ప్రయత్నిస్తాను, లేక వాళ్ళ దగ్గర ఉంటే నేను తీసుకోవడానికి పోయినా వైస్ వెర్సా ప్రయత్నం చేస్తాను. బైబిల్ చెప్తుంది మంచి ఎక్కువసేపు మాట్లాడుతున్నావు అనుకోండి, మీరు ఒక్క బూతు మాట మాట్లాడితే దొరికిపోతారా లేదా? 100 మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక్క బూతు మాట వస్తే దొరికిపోద్దా లేదా? ఆ బ్యాంకులో వాళ్ళు నోట్లు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, చేతులతో వాళ్ళు చెక్ చేస్తునేటప్పుడు మంచి నోట్లను చూడటం అలవాటు అవడం వల్ల ఒక్క దొంగ నోట్ వస్తే తీసేస్తారా లేదా? బయటికి వేస్తారా లేదా? 100 దొంగ నోట్లు ఒక మంచి నోటు పెడితే వాళ్ళు పట్టుకోగలరా? తేడా అదే. రోజు బూతు మాటలతో బతుకుతున్న నీలో కొన్ని మంచి మాటలు ఉన్నాయని చెప్పి 2 రోజులు మాట్లాడితే చాలదు. కొన్ని పనులు ఈ రెండే చిన్న చెత్త పనులు చేశాను, చెడ్డ పనులు చేశాను, తప్పు పనులు చేశానంటే కుదరదు. అన్ని విషయాలలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. అందరి దృష్టికి మేలైన వాటిని. కొంతమంది ఉంటారండి, వాళ్ళు గనక ఆ ఒక్క విషయంలో ఓకే అనంటే చాలా 100-200 మంది, లేక ఆ కుటుంబం అంతా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చాలా సంతోషిస్తారు. ఆ ఓకే మాత్రం నీ దగ్గర ఉండదు నీకు. ఎందుకంటే అందరి దృష్టికి మేలైనది నీకు నచ్చదు, నీకు ఒప్పుకో. బైబిల్ చెప్తున్నది అదే. దేవుని వాక్యం చదువుతుండేటప్పుడు అందరి దృష్టికి మేలైనది ఆలోచించకుండా స్వభావ సిద్ధమైనటువంటి శరీర ఆలోచనలతో, మనస్సుకు సంబంధించిన ఆలోచనలతో, లోకానికి సంబంధించిన ఆలోచనలతో నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం ఒకరోజు దేవుని ఎదుట నిలబడాల్సిందే. దేవుని రాజ్యాన్ని నువ్వు కట్టలేవు, నువ్వు దేవుని రాజ్యంలో ఉండలేవు. మనుషుల దృష్టికి యోగ్యమైనది నీకొక్కదానికే, నీకొక్కడికే నచ్చకపోవచ్చు గాక, బట్ మేలైన దానిని వెతకడానికి ప్రయత్నించి. రోమిల్ కాసిన పత్రిక 14:18 అంటాడు
ఈ విషయం ముందు.
రోమ 14:18 రోమిల్ కాసిన పత్రిక 14:18
ఈ విషయం ముందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి
ఈ విషయం ముందు అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం, దేవుని రాజ్యం విషయంలో ఎలా ఉంటాడో వాడు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును,
మనుషుల దృష్టికి యోగ్యుడునై.
మనుషుల దృష్టికి ఎలా ఉంటాడు? మీరు ఎప్పుడైనా క్రీస్తుకి దాసుడుగా, మనుషులకు యోగ్యులుగా అనిపించుకున్నారా అని అడుగుతున్నాను. మీరు అయ్యారా అని అట్లా వాళ్ళు ఏమన్నా పొరపడిన అన్నారా? నిజంగా అండి, నేను ఒకసారి ఒక సాక్ష్యం చెప్పేటప్పుడు ఒక అమ్మగారు వాళ్ళ పాప గురించి చెప్పింది. ఏంటంటే, పాస్టర్ గారు మా పాప మీ దగ్గరికి వచ్చి సండే స్కూల్లో నుంచి రక్షించబడి బాప్టిజం తీసుకున్న తర్వాత ఈరోజు వరకు చాలా చక్కటి ప్రార్థనాపరమైన జీతం నేర్చుకుందండి, బైబిల్ క్రమంగా చదువుకుంటుందండి, వాక్యం ఎలా ఉంటుందో దాని ప్రకారం చాలా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేసుకుంటుందండి, చాలా పద్ధతిగా ఉంటుందండి అని. ఆమె తన కూతురు యందు చాలా ఆశ్చర్యపడుతూ చక్కటి సర్టిఫికెట్ చక్కటి ప్రజెంటేషను తల్లిగా ఆమె హృదయంలో నుంచి చెప్పింది. మంచిదే, నేను కూడా సంతోషించాను. మంచిదే కదమ్మా, మరి నీకొక్కదానికే ఇలా అనిపిస్తుందా, మిగిలిన వాళ్ళందరికీ కూడా అమ్మాయి అలా అనిపిస్తుందా అని అడిగాను. తల్లిగా కొన్ని ప్రేమ ఏం చేస్తుంది, మొదటి కొరింథీ 13 పనిచేస్తూ ఉంటుంది. అందరికీ పనిచేస్తుందా మొదటి కొరింథీ 13? పనిచేయదు, కొంతమందికే పనిచేస్తుంది. అందుకని అందరి దృష్టికినా అని అడిగాను. అడిగితే అమ్మాయి, మా డాడీ అసలు నా భక్తిని అసలు మెచ్చుకోరు అంకులు అంది. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. అందరి దృష్టికి యోగ్యమైన వాటిని చూస్తే క్రీస్తుకి దాసుడిగా కనపడతావు. బైబిల్ చెప్తుంది ఎలా ఉంటాడంట, క్రీస్తుకి దాసుడిగాను దేవునికి ఎలా ఉంటాడంట,
ఇష్టుడును.
మీరు చెప్పగలరా దేవునికి నేను ఇష్టురాలని, దేవునికి నేను ఇష్టుడిని అని చెప్పగలరా? చాలామంది దేవునికి ఇష్టుడుగా ఉంటే ఏ ఆశీర్వాదాలు కలిగి ఉంటే దేవునికి ఇష్టులము అని ఆలోచిస్తున్నారు. ఆశీర్వాదాల పరంపరలు దొంతరల గురించి ఆలోచించకండి. దేవునికి ఇష్టుడుగా ఉండడం అనేది ఒక ప్రత్యక్షమైన జీవితం కలిగి ఉండడం. ఆ ప్రత్యక్షమైన జీవితంలో ఇతరుల దృష్టికి మేలైన వాటి కొరకు ప్రయత్నం చేయటం, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సరే, యా ఇంకా చదువు.
మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు.
మనుషుల దృష్టికి
యోగ్యుడనై
యోగ్యుడుగాను అయి ఉన్నాడు. ఇంకా
కాబట్టి సమాధానమును
పరస్పర
క్షేమాభివృద్ధిని కలుగు చేయ వాటినే ఆసక్తితో అనుసరింతము.
అనుసరింతము అంటే వెంటాడడం వేరు, ఫాలో అవడం వేరు. ఫాలో అవడం కన్నా ఇంకొక డిగ్రీ ఎక్కువ వెంటాడడం. ఏం వెంటాడాలంట చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడు, పరస్పర కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయ వాటిని ఎదుటి వారిలో ఉంటాయి. నువ్వు వెంబడించగలవా? ఇద్దరికి, వారికి నాకు, వారికి మనకి, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి, ఆ సంఘానికి ఈ సంఘానికి, ఆ బంధువులకి ఈ బంధువులకి పరస్పర క్షేమాభివృద్ధి కలిగించాలి. దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు కట్టడానికి ప్రయత్నం చేసే ప్రతిసారి నీ ముందు నిలబడేది ఏంటంటే, నా నీతిని వెతుకుతున్నానా, నా రాజ్యాన్ని కట్టుకుంటున్నానా, పరస్పర క్షేమాభివృద్ధి కలిగించే విషయాలను వెతుకుతున్నామా? కానీ చాలాసార్లు సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్కి ఇక్కడే కేంద్రం పడుతుంది. వ్యక్తి కేంద్రమైన జీవితం, నేను, నా కుటుంబం, నా డబ్బులు, నా పేరు, నా పలుకుబడి, నా ఉద్యోగం, నాది, నా, నే, నా స్టార్ట్ అయిందనంటే నీ విశ్వాస జీవితంలో ఎదుటి వారి యొక్క మంచిని నీవు ఎప్పటికీ చూడలేవు. వారు చేసినవన్నీ మర్చిపోగలవు. అఫ్కోర్స్ లోపల నీకు తెలుసు వా అవతల వల్ల, ఆ పరిస్థితి వల్ల, లేక ఆ కుటుంబం వల్ల, లేక ఆ నీతి వల్ల, అది వల్ల, దాని వల్ల. కానీ చాలామందికి ఆ చిన్న విషయాలలో లోపము లోటు ఉండిపోతూనే ఉంటుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, పరస్పరము క్షేమాభివృద్ధి కలిగించేటువంటి వాటిని ఆసక్తితో వెంటాడాలి. పరస్పరము క్షేమాభివృద్ధి కలిగించాలి. అందరితో సమాధానంగా ఉండడం అవుతుందా మనకి? ఏంటో ఓనరా ఓనరా ఓనా? ఓ, మరి పరస్పర క్షేమాభివృద్ధి కలిగించే ప్రయత్నం చేస్తామా? మరి చేస్తామా? దాచుకుంటామండి, దోచుకుంటామండి. కానీ ఇద్దరికి క్షేమం కలిగించే విషయాలను మాత్రం ఓపెన్ అవ్వ, మన మైండ్ ఓపెన్ చేయదు, ఓపెన్ అవ్వదు, అవ్వదుగా కావదు. ఫోన్లే అనండి ఒకసారి, అందరూ అనండి. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఎప్పుడు ఎక్కడ వింటారు? ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే మాటలు ఈ మాట వింటారు, ఫోన్లేవే ఇచ్చేయి నీకు మళ్ళీ ఇస్తాను కదా అని అంటే నాదెందుకు ఇవ్వాలి, ఇవ్వను. అప్పుడు ఈ వాక్యం చెప్పగలగాలి, ఇద్దరికీ క్షేమము, ఆరోగ్యమైన, సమాధానకరమైన పనిని మనం చేస్తున్నామనే విషయం వాళ్ళకి తెలియచెప్పగలగాలి. చెప్పలేం, ఫోన్లే అనే రాజీపు కుదురుస్తాం. ఆ రెండో రోజు తర్వాత అవతల వ్యక్తికి మళ్ళీ ఫోన్లే అని చెప్పాలనిపిస్తుంది మనకి. పరస్పర క్షేమాభివృద్ధి కలిగించాలి, ఇద్దరి క్షేమం చూడాలి. నీవు ఇదే మాట చదువుతుంటే అవతల వ్యక్తిలో ఆ ప్రత్యక్షతను చూడగలగాలి, అవతల వ్యక్తిలో ఉన్నటువంటి మేలును ప్రతిసారి నాకు గుర్తురాగలగాలి. అంటే నాలో లేనిది ఇతరుల్లో ఉన్నదాన్ని మనం తొందరగా గుర్తించడానికి ప్రతిసారి ఆలోచించాలి. అది దేవుని యొక్క అవసరత, దేవుని యొక్క కోరిక. ఆ పరిస్థితులు అన్నిటినీ మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయ్యింది. కాబట్టి ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఏ ఏ విషయాలలో దేవుని పక్షమైనటువంటి వ్యతిరేకతను కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించండి, చూద్దాం. రైట్ ఆన్సర్ ఈజ్ సి. వారిలాగా ఆ మంచిని నాలో తప్ప చాలా మందిలో నేను చూడగలుగుతున్నాను. ఆ మంచిని, లేక ఏదైతే మంచి ఉందో నాలోనే తప్ప ఇతరుల్లో చాలా మందిలో నేను చూడగలుగుతున్నాను. చాలా మందిలో నేను చూడగలుగుతున్నాను. నీలోనే కాకుండా చాలా మందిలో ఎవరిదైనా మీరు చూడగలుగుతున్నారా? మనలో లేనిది ఇతరుల్లో ఎక్కువ మందిని మనం గమనించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎక్కువ మందితో, ఎవరితోనైనా క్షేమాన్ని కలిగించేటువంటి పనిని మనం చూడగలుగుతున్నామా? ప్రశ్నించుకుందాం. ఒకసారి ఈ సి నాలోతో పితరులో చాలా మందికి గనక నువ్వు గనక చూడటం ప్రారంభం అవ్వకపోతే ఇప్పుడు నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. యు షుడ్ ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్. చాలా ఎక్కువ ప్రయత్నం చేయాలి. చాలా ఎక్కువగా ప్రయత్నాన్ని చేయటానికి నిన్ను నువ్వు ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరమైంది. సో ప్రతిసారి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మీకు ఆ బలహీనత ఏర్పడుతుందో, నాలో కన్నా ఎదుటిలో ఇదిలో ఇదిగో ఇది ఉంది అని ఒకసారి మీరు మీ సెల్ఫ్ను పరీక్షించుకుని ఎదుటి వారిలో ఉత్తమమైనది, మంచి వాటిని, క్షేమకరమైన వాటిని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు దొరికే ఒకే ఒక లాభం ఏంటో తెలుసా? మరోసారి ఎవరు కూడా మిమ్మల్ని ఏలెత్తి చూపక్కర్లేని పరిపూర్ణతలకు మీరు తయారవుతారు. మీరు ఇతరులకు చూపించే, చేయెత్తి చూపించే గుణాన్ని బయటకు వస్తారు. ఆ ప్రయత్నం చేయండి. అది చాలా కష్టంగా ఉంటుంది, కానీ ప్రతిసారి మనకి ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది, ఏదో ఒకటి తప్పు చూడాలనిపిస్తుంది, కానీ మంచి చూడటానికి ప్రయత్నించేద్దాం. ఒకసారి మీ పక్కలకు చెప్పండి, ఎదుటివారిలో మంచి చూద్దాం, నీలో తప్పును చూడొద్దు, ఎదుటివారిలో మంచి చూద్దాం, ఎక్కువ మంచి చూద్దాం, ఎక్కువసార్లు చూద్దాం, అది నువ్వు వెంబడిద్దాం. పరస్పర క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే దాన్ని మనం ఫాలో అవ్వాలి. రైట్ లెట్ మీ కమ్ టు పాయింట్ నెంబర్ 9. 9వ పాయింట్లోకి వస్తున్నాను. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టుకోవడానికి దేవుని యొక్క మాటను బట్టి ఆత్మీయతకు శరీరానికి మధ్యలో ఉండేటువంటి విషయాలను మరికొంచెం పైకి రావడానికి ప్రయత్నించేద్దాం. ఈ క్వశ్చన్ కొంచెం తీవ్రమైన విషయాల్లోకి వెళ్తాం, జాగ్రత్తగా ఆలోచించండి. నెంబర్ 9, ఇతరులను ప్రోత్సాహపరచడానికి లేక కట్టడానికి, టు బిల్డ్ దమ్, టు ఎదుట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సాహపరచడానికి లేక వారిని కట్టడానికి, వారిలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి నిరీక్షణను పెంచడానికి ఎప్పుడైనా బైబిల్ని వాడావా? యేసుక్రీస్తు గురించినటువంటి నిరీక్షణను పెంచడానికి ఎదుట వ్యక్తిలో బైబిల్ని వాడావా? ఎదుట వ్యక్తిలో క్రీస్తుని, నేను చెప్పేది యు మే నాట్ బి ఏ క్రిస్టియన్ ఎదుట వ్యక్తితో నువ్వు మాట్లాడేటప్పుడు వారు క్రైస్తవులా కాకపోవచ్చు, నువ్వు క్రీస్తుకు సంబంధించిన విషయాలను అవతల వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాడగలగాలి, వాక్యమును వాడగలగాలి. ఎప్పుడైనా అలాంటి ప్రయత్నం చేశావా? నా పాయింట్స్ నేను చెప్తున్నాను. ఆప్షన్ ఏ, నేను దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు బలహీనుల్లో ఉన్నటువంటి బలాన్ని నేను గుర్తిస్తాను. అంటే ఎవరైనా ఎంకరేజ్ చేయాలనిపిస్తే ఫస్ట్ వాళ్ళ వీక్నెస్ ఏంటో నేను చూడడం ప్రయత్నం చేస్తాను. ఎనీబడీస్ హియర్? వాళ్ళు నీ దగ్గరికి వచ్చిన వెంటనే వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు, ఎలా ఉంటుందా, దాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తారా లేదా? బి, వాక్యము ద్వారా మాత్రమే, వాక్యము ద్వారానే నేను నెరవేరే ఉదాహరణలు ఇస్తూ ఉంటాను. అవతల వారికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాల్సినా బైబిల్లో నుంచే చెప్తాను, సొంతమేమి చెప్పను, బైబిల్లో నుంచే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. సి, దేవుణ్ణి బాగా అర్థమయ్యేలాగా, ఎవరిని, దేవుని అవతల వ్యక్తులు బాగా అర్థం చేసుకునేలాగా వాక్యాన్ని బాగా ఉపయోగిస్తూ వాక్యములో నుంచే వారిని ఉదాహరణలోకి తీసుకొచ్చి ప్రోత్సహిస్తాను. ఓన్లీ ద వర్డ్, అట్ ద సేమ్ టైం నా కాన్సన్ట్రేషన్ అంతా ఏంటి, దేవుణ్ణి వాళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. ఏ వయసు అయినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే బైబిల్లో ఉన్న దేవుడు వాడికి బాగా అర్థమైతే అప్పుడు తప్పు చేయకుండా, లోకంలోకి వెళ్ళిపోకుండా, పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఎందుకోనంటే దేవుని యొక్క వాక్యం కొన్ని ప్రత్యేకమైన పదాలతో పోల్చబడింది. అది సబ్బు వంటిది. ఏం చేస్తుంది సబ్బు? శుభ్రం చేస్తుంది. అది నీరు లాంటిది, అది నిప్పు లాంటిది, అది ఉప్పు లాంటిది, అది వెలుగు లాంటిది, అది ఖడ్గము, అది విత్తనము, ఇవన్నీ పోలికలకు వాడబడ్డాయి. కాబట్టి అవన్నీ ఆయా టైమ్స్లో హ్యూమన్ లైఫ్కి ఎలా ఉపయోగపడుతుందో అలాగే దాన్ని అప్లై చేయాలి, చేసి దాన్ని అవతల వ్యక్తుల్ని నేను మార్చడానికి ప్రయత్నం చేస్తాను. డి, నేను నా టాలెంటు, నా వాక్చాతుర్యం, నా సామర్థ్యం, నా ప్రార్థనాభిషేకం కన్నా దేవుని యొక్క మాట జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అబో ఆల్ వర్డ్ ఇంపార్టెన్స్ చెప్తాను. ఈ నేను చేయలేను, నేను అలా ఎంకరేజ్ చేయలేను ఎవరిని. లెట్ మీ కమ్ 107:20, 107వ కీర్తన 20వ వచనం. దేవుని యొక్క మాట మనకి ఎలాంటి ఖచ్చితమైన వెలుగునిస్తుందో ఒకసారి చూద్దాం.
ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాడు.
ఎవరినైనా బాగు చేయాలంటే దేన్ని బాగు చేయ, దేన్ని పంపాలి ఫస్ట్? ఏ వాక్కు? నీ మాట ఏంటో. కానీ చాలా మంది దేవుని యొక్క మాటను ఎవరైనా ప్రకటిస్తే, పాస్టర్ గారు అద్భుతంగా మాట్లాడారండి, అబ్బా అనా నువ్వు చాలా బాగా మాట్లాడవునా, అనా తమ్ము చెల్లి సూపర్ అనగానే మనం వెంటనే ఏమనాలి, అది నీ మాట దేవుని మాట? అయ్యో అది దేవుని మాట కాదు బ్రదర్ అని చెప్పింది, నా మాట కాదు కదా అని అనాలి. కానీ మనం అది అనలేం. ప్రతిసారి ఏమనుకుంటాం, మనము నేను అనేటువంటి మాట మన హృదయంలో నుంచి మన పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చేస్తూ ఉంటాం. అయితే ఆయన తన బాగు చేయాలి అని అంటే ఖచ్చితంగా తన వాక్యాన్ని పంపి ఏం చేస్తాడు, బాగు చేస్తాడు. ఈరోజు ఇతరులను ప్రోత్సాహపరచడానికి కట్టడానికి వారిలో ఉన్న యేసుక్రీస్తుని గురించిన నిరీక్షణను నువ్వు పెంచుతావా? సందర్భాన్ని మధ్య నీకున్నటువంటి తెలివితేటలన్నీ పద్ధతులన్నీ ఉపయోగించి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తావా? నేను కొద్ది విషయాలు చెప్పేటప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయంకి రండి. Acts 18, ఒక వ్యక్తి జీవితం ఎట్లాంటి ప్రోత్సాహకరమైన పరిస్థితులు నడిచిందో చూద్దాం. Acts 18:27, 27వ వచనం. అపొస్తలుల కార్యాలు 18:27. Acts 18:27.
తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు రాసిరి.
ఇది ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? అలెగ్జాండర్ వాడి అన్నటువంటి అపోలో గురించి చెప్తున్నటువంటి విషయం. అక్కడ అకుల్లా ప్రిస్కిల్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అపోలోకి చాలా విషయాలలో వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసిన తర్వాత ఇతనిని వేరే చోటకి పంపాలి అని అంటే ఇతడైతే తప్పక ఎదుటి వారిలో క్రీస్తు గురించినటువంటి నిరీక్షణను చక్కగా పెంచగలడని, ప్రోత్సహించగలడని, వారితో మాట్లాడగలడని, చర్చించగలడని, వారిని ఖచ్చితంగా నిలబెట్టి నడిపించగలడని ఆయన్ని చూసి వారిని వారందరూ కలిపి అపోలోకి ఒక కవరింగ్ లెటర్ లేక రికమెండేషన్ లెటర్ రాశారు. రాసి అపోలో నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రోత్సహించారు. ఈరోజు దేవుని యొక్క మాట వెళ్ళిన తర్వాత అతను పట్టుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అతను అక్కడికి వచ్చి
కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసి
ఏం జరిగింది, చాలా సహాయం దొరికిందంట. కృపతో విశ్వసిస్తున్న నీకు క్రీస్తు గురించినటువంటి నిరీక్షణ గురించి అవతల వాడిని బాగా ఎంకరేజ్ చేయాలంట. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు మా అమ్మాయి చెప్పిన మాట వింటలేదండి, ప్రార్థన చేద్దాం. మా అబ్బాయి చదవట్లేదు, ప్రార్థన చేద్దాం. మా ఆవిడ ప్రార్థన చేయట్లేదండి, అయితే ప్రార్థన చేద్దాం. నాకు ఉద్యోగంలో ప్రాబ్లం, అయితే ప్రార్థన చేద్దాం. మా ఇంటి ఓనర్ గొడవ అండి, అయితే ప్రార్థన చేద్దాం. ఏంటండి అన్నిటికి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం మంత్రం చెప్తారు, మరి ఏం చేయమంటావు చెప్పండి. అదేదో చెయ్యండి, చేద్దామంటారు ఏంటి అని. ఏం చెయ్యాలి, ప్రార్థన. ఎలాగ ఎలాగో మరి మీకు తెలిసినట్టే చేయండి. అదేదో నువ్వు చేయవా, చేద్దాంరా ఇద్దరం కలిసి చేద్దాంరా. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది, దానికి ఒక పదం చెప్తాం, ప్రార్థన అని లేక దేవుడు అనేటువంటి విషయం చెప్తాం. కానీ ఇక్కడ చాలాసార్లు మనం కొన్ని విషయాలలో మనం ఒక ఎగ్జాంపులరీగా ఉండలేకపోతున్నాం. నా పాయింట్ అర్థం చేసుకోండి, నేను ఇంకా తిప్పబడుతున్నాను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏంటంటే చదువు సరిగ్గా లేదు, పని సరిగ్గా చేయలేకపోతున్నాం, ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతామేమో అని భయం ఉంది, హెల్త్ కోఆపరేట్ చేయలేకపోతున్నామేమో, వర్కౌట్ సరిగ్గా ఉండట్లేదేమో, ఇలా చాలా సమస్యలు మనకుంటే ప్రతిదానికి ఒక రెమెడీ ఉంది. ఏంటో చెప్పండి, కోచింగ్కైనా వెళ్తాం, ట్యూటర్నైనా పెట్టుకుంటాం, జిమ్ కోచ్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే టీచరు, లేకపోతే చీర్ లీడర్సు, ఏవో ఎక్కడో చోట ఏదో ఒకటి పెట్టి మొత్తానికి మనం ఏమవుతుంటాం, పుష్ ఆన్, ముందుకి ఎంకరేజ్. స్పిరిచువల్కి అలాగే మీరు ఎవరినైనా పెట్టుకున్నారా? మీరు ఎప్పుడైనా ఆత్మీయమైన విషయాలలో ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా మాట అర్థం కలదా? మీరు ఆత్మ సంబంధమైన వ్యవహారాలలో ఇతరులను అభివృద్ధి పరిచే రీతిగా క్రీస్తుకు సంబంధించిన నిరీక్షణ పెంచేదిగా ఇన్ని సంవత్సరాల క్రైస్తవులు మీరెవరికైనా ఉపయోగపడుతున్నారా? మీరెవరికైనా మాదిరిగా ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా? ఎవరినైనా దేవుని కొరకైనటువంటి నిరీక్షణ పెంచడానికి మీరు మీ హృదయంతో పనిచేయగలుగుతున్నారా? వాక్యముతో పనిచేయగలుగుతున్నారా? ఏం జరుగుద్దో తెలుసా? చాలాసార్లు భౌతిక విషయాల్లో చాలా మందికి మనం ఉపయోగపడగలమేమో కానీ స్పిరిచువల్ లైఫ్కి మనం ఉపయోగపడగలమో అనే భావం మనలో లేదు చాలా మందికి. మనం ఏం చేస్తాం బ్రదర్, అది ఏదైనా చేయాలంటే. మొన్న ఒక పాస్టర్ గారు అబ్బాయి రన్ ఫర్ జీసస్ ఎందుకు చేయాలి అని అడిగాడంటే, ఎవడో పాస్టర్ గారు అబ్బాయిని ఆడనేనంట, మంచి ప్రశ్న చేసేవరా, సాయంత్రం కేఎఫ్సీకి వెళ్ళి అటు నుంచి అలాగే నేను ఒక అన్ని దగ్గర తీసుకెళ్తానన్నాడంట. ఆడు అడిగినందుకు 250 రూపాయలు ఎంతో కేఎఫ్సీకి పెళ్ళి ఆడికి ఏవో దుమ్ములు తినిపించి ఆడిని అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చి పేరు అయిపోయిన తర్వాత 9:30 వచ్చాడు. ఏంట్రా అంటే, నా కొంచెం లేట్ అయింది, ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నాడు, చర్చ్ టైంకి రావాలి కదా అని అంటే ఆ కేఎఫ్సీలో ఉన్నామన్న. సరే ఏంటి నీ సమస్య ఏంటి చెప్పండి. మా వాడు రన్ ఫర్ జీసస్ ఎందుకు అని అడుగుతున్నాడు అన్న. మీ నాన్నగారు పాస్టరు ఏది, నేను సేవకు వచ్చేటోడికి ఆయన పెద్ద పాస్టర్, మరి నువ్వేమో పాస్టర్ కొడుకువి, నువ్వేమో ఆ నీ ఫ్రెండ్ని తీసుకొని నా దగ్గర తీసుకొచ్చావు, ఏమనాలరా నిన్ను అని అంటే, అన్నా మా డాడీ చెప్పలేరు అని సరిగ్గా. పాస్టర్ గారా చెప్పలేకపోవడం ఏంటి అని అంటే, లేదన్నా మీరైతే కరెక్ట్ చెప్తారు అని చెప్పి రే నేనైతే కరెక్ట్ చెప్తాను, ఆడు ఇప్పుడు కూడా మరి పరిగెత్తడు నీతో పాటు, జాగ్రత్తగా ఉండు. నేను నిజం చెప్పేస్తాను, అబద్ధం చెప్పను, అవేమి బైబిల్లో లేవు, చెయ్యొద్దని చెప్తాను. ముందు అలాంటి చేసే వేషధారులైన క్రైస్తవుల్ని సరిదిద్దుకోమని చెప్తాను. కాబట్టి మీ నాన్న బెటర్ అయితే అన్న అంటే అయినా పర్లేదన్నా మీరే చెప్పండి అని. అంతా అయిపోయిన తర్వాత ఆ కుర్రాన్ని బయటికి పంపి ఈయన పిలిచాను, నువ్వెందుకు చెప్పలేదురా అని అడిగాను. ఇప్పుడు మీరు చెప్తుంటేనే నేను విన్నానన్నా అన్నాడు. పెరటి చెట్టు వైద్యానికి ప్రవక్త స్వదేశంలో గనుడుగా కొన్నిసార్లు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా అని నీ హృదయంలో ఉంచిన దేవుని యొక్క వాక్యపు విత్తనాలను మాత్రం నువ్వు వేసేసావంటే లెక్క చెప్తావు, జాగ్రత్త. సరే, విషయానికి వస్తాను చూడండి. ఒకవేళ కేవలం మనలో కొన్ని పరిస్థితులు మనకు ఉంటాయి, ఎలాంటి పరిస్థితులైనా మీరు ఆలోచించండి, ఎదుట వ్యక్తులలో క్రీస్తుకు సంబంధించిన నిరీక్షణ పెంచడానికి మీరు ఏమైనా వాడతారా? ఒకసారి మీ అందరూ కూడా మీ ఎడంచేరి ఒకసారి ఇలా పైకెత్తి దించండి. వెరీ గుడ్. దేవుడు మీతో మాట్లాడతాడా? సమాధానం ఉందా? అదే మీ చెయ్యలు ఎత్తున్నాడు అందరితో అన్నాను నేను. దేవుడు మీతో మాట్లాడతారా? ఇప్పుడు ఎత్తండి, కొంతమంది కొన్ని ఎగుతాయి. ఓకే, మాట్లాడతారు అన్నవాడిని ఎలా మాట్లాడతారు, ఎక్కడ మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడతాడు, ఎలా ఉంటే మాట్లాడతాడు, ఇప్పుడు మీరు వాక్యంలో నుంచి ఏమైనా చెప్పగలరా? ఊరుకోండి, చచ్చికొస్తే వెంటనే ఇంకేం కావాలి కదా. మీ పిల్లలు ఈ ప్రశ్న అడిగితే ఏం చెప్తారు? 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఈ ప్రశ్న అడిగితే నోరు మూసుకుని చదువుకో అని చెప్తారా? లేకపోతే ఏమన్నా మీరు స్పిరిచువల్ రిఫరెన్స్కి పాస్ట్గా కూర్చోబెడతాను ఒకరోజు అంటారా? ఇదే ప్రశ్న మీ పిల్లలు అడుగుతారు రేపు. క్రీస్తు గురించి నిరీక్షణ నీకు ఉండాలి, ఆ వాక్యం గురించి నీ విషయం చెప్పగలగాలి. ఆ చెప్పాలంటే ముందు నీకు తెలియాలి, ఆ తెలియాలంటే ముందు నువ్వు చదవాలి, ఆ చదవాలంటే నువ్వు చాలా పనులు చేయాలి. ఇవేవి అవ్వకుండా నీ పిల్లలు క్రీస్తు గురించి పాస్ట్గా చెప్పింది వెంటనే గుడ్డోళ్ళం, చెవుటోళ్ళం, మోగోళ్ళం వెంటనే. ఏమన్నా విగ్రహాలం మనం ఏమన్నా? ప్రాణం ఉందిగా మనకి, ఆత్మ ఉందిగా, చలిస్తున్నాముగా, ఉనికి కలిగి ఉన్నాముగా, వీ షుడ్ హ్యావ్ ఆన్సర్. చాలామందికి ఈ విషయంలో చాలా సమాధానాలు ప్రశ్నలే. 5th క్లాసు 6th క్లాసుకు వచ్చిన పిల్లలు ఉంటే ఉంటారు తల్లిదండ్రులకు సమస్యలు. ఈ ప్రశ్నలన్నీ బ్యాంకులన్నీ అక్కడే స్టార్ట్ అవుతాయి. నువ్వెందుకు చచ్చికెళ్తున్నావు అని అడిగాడట. అలా అమ్మని అడాడు, తప్పేం అడగలేదు, కరెక్ట్గానే అడిగాడు. చర్చికి వెళ్ళాలి కాబట్టి అందండి, ఎందుకు వెళ్ళాలి అన్నాడంట. ఈవిడ దగ్గర ఇంకో ఆన్సర్ లేదు, వెళ్ళాలి కాబట్టి తప్ప. నీకుందా? నీకుందా? ఎందుకు వెళ్తున్నావు? నీకుందా? వెళ్ళాలి కాబట్టి అంటే దేనికి వెళ్ళాలని అడుగుతున్నాడు. నీకు నిరీక్షణ గురించిన సమాధానమే లేకపోతే నువ్వు ఇతరులకేం చెప్తావు? దేవుని రాజ్యం అంటే ఏంటి మరి? క్రీస్తు గురించి నేను హేతువుడికి ప్రతివాడికి సాత్వికతో సమాధానం చెప్పగలగడం. యూ షుడ్ వెల్ అవర్ ఆఫ్ ఎవ్రీ క్వశ్చన్. ఇప్పుడు అందరికి కుతూహలం ఎలా ఉండాలి, అది ఏదో చెప్పారో బాబు ఆన్సర్ మేము వెలిసి కక్కేస్తాం అన్నట్టుంది. ఏది అంతేగాని అసలు ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం? ప్రభు అని అడిగాడు, ఎవడలేడు. పాస్టర్ గారు చెప్పండి, నిజం చెప్పండి, మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే మీకు సమాధానం ఉందా? హానెస్ట్గా చెప్పండి. యువర్ నాట్ ఎంకరేజర్. నీ కుటుంబానికి నువ్వు ఎప్పుడు ఆత్మీయమైన మాదిరి కలిగిన తండ్రిగా తల్లిగా నువ్వు ఉండలేకపోతున్నావు. నీ భక్తి ఏదో ఒకటి యేసు ప్రభు నుంచి గుంజుకోవడానికో, అదేదో క్రెడిట్ కార్డు స్వైపింగ్ మిషన్ పనిచేయకపోతే ఇంకో మిషన్లో పెట్టడానికో ఇంకో చర్చికి మారుతున్నావు తప్ప, దేవుని కోసం నా జీవితంలో ఈ లక్షణం అనే విషయం మనం చెప్పలేకపోతున్నాం. నిరీక్షణ లేదు మనకి, క్రీస్తు గురించి నిరీక్షణ మనలో చాలామందికి లేదు. ఓకే, 2వ ప్రశ్న అడుగుతాను. పిల్లలు అడిగే ప్రశ్నలు, ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ ఇస్తాడా? పిల్లలు అడిగే ప్రశ్న చెప్తున్నాను నేను. పిల్లలు అంటే యోహాను భక్తుడు అన్న పిల్లలు, మీరు ఇంత పిల్లలు అనుకోకండి. యోహాన్ 3 పత్రికలు ఏం చెప్తాడు ఆయన? పిల్లలారా అంటే ఎల్కేజీ యూకేజీయా? ఆహా, ముదిరిపోయి తల పండిపోయిన వాళ్ళు. అప్పుడు చెప్పండి, పిల్లలారా మీ పిల్లలకు ఈ ప్రశ్న వస్తే ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ ఇచ్చేస్తాడా? అయితే నాకు ఎందుకు రాలేదని పిల్లలు అడిగితే ఏం చేస్తారు? ఇప్పుడు మీకు లేవా ఈ ప్రశ్నలు? అలా చూస్తారే నన్ను. మీ అందరికీ ప్రశ్నలు ఉన్నాయి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఈలోపు మనకు విశ్వాస వీర్రాలైన ఒక తల్లిలో పిల్లలు ఉంటుందో పక్కన, అదే నన్ను ఏమంటారు, ఆత్మీయ తల్లి ఆత్మీయ చెల్లో, ఆ తండ్రి ముసలివాడో ఉంటాడు. వాళ్ళు చెప్పేస్తారు ఏమంటారు, నువ్వు దేవుడికి నచ్చినట్టు ప్రార్థన చేయలేదు బాబు, అది ఎలాగో చెప్పమ్మా అని అడితే, లేదా నువ్వు చేయినా పక్షంగా అడితే, అప్పుడు రాదు నీకు సమాధానం. హేతు అడుగుతున్న ప్రతిసారి దేవుని వాక్యంలో ప్రతి దానికి సమాధానం ఉంది. నీతో నేను చెప్తున్నాను, ప్రతి విషయానికి బైబిల్లో సమాధానం ఉంది, ప్రతి మాటకి సమాధానం ఉంది, ప్రతి ప్రశ్నకు. యేసు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? సమాధానకర్త. హీ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. హీఈస్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. హీఈస్ ఆన్సర్. బైబిల్లో ఉన్నకి ఆ విషయం అర్థం కాకపోవటం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. సరే, ఆలోచించు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ ఇస్తాడా? ఎస్ ఆర్ నో? ఆడపిల్ల కోసం ప్రార్థన చేస్తే మగపిల్లోడు ఎందుకు పుట్టాడు మరి? అసలు మగపిల్లోడి కోసం ప్రార్థన చేయకుండానే ముగ్గురు నలుగురు పుట్టేస్తున్నారేంటి? ఏంటి ప్రాబ్లం? పిల్లల కోసం ఇంకా ఏడుతున్నాం, ఇంకా పొలలేదు మరి ప్రార్థన అంటున్నారు. మరి మీ ప్రార్థనకే వస్తున్నాను అందు ఒక అమ్మాయి. నువ్వు ఏ ప్రార్థనకు వచ్చావో నేను అడగల. అసలు నీ ప్రార్థనకి దేవుడు ఆ విషయం ఆలోచించి చెప్పు. నెంబర్ 3, పిల్లలు మనతో అడుగుతుంటారు కదా, హీలింగ్ ప్రేయర్ చేస్తే ఆ ప్రాబ్లం నాకేమైనా వచ్చేస్తుందా? ఏం ప్రేయరు? స్వస్థత ప్రార్థన చేస్తే అవతల రోగం నాకేమైనా వచ్చేస్తుందా? అదే చెయ్యేసి ప్రార్థన చేస్తే వస్తుందా రాదా? ఏంటో నిజంగా చెప్పండి. హెచ్ఐవి పేషెంట్లు ముగ్గురు లేపుతాను ఇప్పుడు, ముగ్గురు లేపుతాను, రాదని వాళ్ళందరూ ముందుకు రండి. ఆ రోగులు మీ చేతులు వేసి గట్టిగా పట్టుకుని ప్రార్థన చేయండి. హెచ్ఐవితో సఫర్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళు CD4 64 70 లోపు ఉంది, ఇంకంటే తొందరగా చచ్చిపోతారు. రెడీయా? ప్రార్థన చేస్తారా? మీకు మొండితనం, ధైర్యానికి మధ్యలో భయం కొట్టుకుంటుంది. ఏమో బాబు ఎందుకు వచ్చిన కూడా అదేదో అభిషక్తులు మీలాంటి వాళ్ళు చేసుకుంటే పోతు కదా అనవసరం, నన్ను ఇరికిచ్చేస్తాను ఎందుకు ఈయన. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తే అవతల రోగికి స్వస్థత వస్తుందని నమ్ముతావో అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ రోగం తగ్గుద్ది. నీకు అవతలడికి ప్రార్థన చేస్తే రోగం తగ్గదేమో అని భయమో, నీకు ఇన్ని MDలు రాసిన మందులు వేస్తే తప్ప తగ్గదు రోగం. పనిచేది ప్రేయర్ పనిచేది. ఎందుకంటే నీలో అవిశ్వాసం యొక్క పాళ్ళు ఎక్కువ అవడం వల్ల మందులు పాళ్ళు పనిచేస్తే తప్ప విశ్వాస పాళ్ళు పనిచేయవు. నేను ప్రార్థన చేస్తే అవతల వ్యక్తికి తగ్గుద్ది, అది జబ్బు ఎలాంటిదే నీకు అనవసరం. నానా విధమైన రోగులను స్వస్థపరిచే అధికారం నీకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థపరిచే వరం నీకు ఇచ్చాడు. ఆయన పొందిన గాయాల ద్వారా తిరిగి లేపిన ఆ క్రీస్తు పునరుద్ధాన శక్తిలో స్వస్థత. నమ్మడం ప్రార్థన చేయడం అంతే, తగ్గిందా లేదా నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే విశ్వాసాన్ని బట్టి స్వస్థత వస్తుంది. సరే, ప్రశ్నకు సమాధానం చెప్పుకోండి. నెక్స్ట్, బాప్తిజమం తీసుకుంటే ఇంకా పాపం చెయ్యలేమా, చెయ్యకూడదా? బాప్తిజమం తీసుకుంటే పాపము చెయ్యలేమా లేక చెయ్యకూడదా? తీసుకున్నా కూడా చేయొచ్చా? చాలామంది తల్లులు వారి పిల్లలకి బాప్తిజమం ఇవ్వడానికి ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? చెప్పండి కారణం ఏంటి చెప్పండి. వాళ్ళు ఏదో ఒక పాపం చేస్తారేమో. అంటే పర్మిషన్ ఇస్తున్నావా? చేయడానికి పర్మిషన్ లైసెన్స్ ఇస్తున్నావా నువ్వు? మొత్తం పిల్లలందరూ బాప్తిజం తీసుకోవడానికి వరుసను నుంచున్నారండి. ఒక 30 మంది ఫస్ట్ చిల్డ్రన్ క్యాంప్లో వరుసను నుంచి ట్యాంక్ నిండిపోయి పిల్లలు చుట్టూ ఎలా ఉన్నారంటే తేనె పట్టు పట్టినట్టు ఉన్నారు. ఒక్కరోడు ఏడుస్తున్నాడు. ఈనానా అంటే డాడీకి ఫోన్ చేస్తే నువ్వు ఇప్పుడు తీసుకోవడానికి కుదరదన్నారు. నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ అన్నా. మరైతే తీసుకోవచ్చుగా అంటే డాడీ వద్దనుకుంటున్నారన్న. డాడీ కాదురా బాప్తిజం తీసుకోవాల్సింది, నువ్వు రా అన్న. అంటే మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే ఏమంటాడు తెలుసా? ఆడు తిన్నగా ఉండడండి, మీకు తెలియదు అన్నాడు. తిన్నగా ఉండడానికే సార్ బాప్తిజం అన్న. అంటే లేదండి, అవదు, ఆడు ఉండడు, ఆడ సంగతి మాకు తెలుసు కదా, ఆడు అసలు చాలా తప్పులు చేస్తున్నాడు, ఇప్పుడే బాప్తిజం గురించి మాట్లాడకండి ఆడికి అన్నాడు. అందరూ బాప్తిజం తీసుకున్నారు, ఆడొక్కడు ఏడుస్తున్నాడు. వాడికి మారు మనసు ఉంది, రక్షణ అనే అనుభవం వచ్చింది, నీతి నిమిత్తమైన క్రియ చేయడానికి కుటుంబం ఒప్పుకోలేదు. కారణం ఏంటి చెప్పండి? అడుగుపుడికి బాప్తిజం లేదు. పెళ్లి టైంలో చూద్దామని అంటున్నాడు ఆ నాన్న. చాలామంది పిల్లలకి 13 సంవత్సరాలు నుండి 14 సంవత్సరాల్లోకి వస్తుండేటప్పటికీ వాళ్ళు యేసు గురించినటువంటి రక్షణానుభవం వాళ్ళకు వస్తే, నేను కూడా తప్పులు చేస్తున్నాను, దేవుని కొరకు నీతిగా బతకాలి, పరిశుద్ధమైన జీవితం దేవుడు జీవించాలని కోరుకుంటున్నాడని వారికి తెలిస్తే వెంటనే వాళ్ళు బాప్తిజమానికి ప్రిపేర్ చేయండి. అంతేగాని 10th క్లాస్కి అడ్డం అయిపోద్దేమో, మళ్ళీ లేకపోతే ఇంకేదో అవుతుందేమో కాదు. వారికి వెంటనే 14 13 నిండిన వెంటనే వారికి బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపరచాలి. బాప్తిజం తీసుకున్న వ్యక్తి పాపము, బాప్తిజం తీసేసుకుంటే మరి పాపం చెయ్యలేమా, ఇవి కాదు ప్రశ్నలు. బాప్తిజం తీసుకోవటమే పరిశుద్ధంగా జీవించడానికి దేవుని కొరకు బాప్తిజం తీసుకుంటున్నామని చెప్పండి. తీసుకున్నాక పర్వాలేదు, అప్పుడప్పుడు సినిమాలు చూడొచ్చని చెప్తారేంటి? పర్వాలేదా? అసలు దేవుని మూలంగా పుట్టిన వాడిలో పాపము ఉండదు, నిలిచి ఉండదు అని బైబిల్ చెప్తుంది. వాడికి బీజము లేదంట. అలా చెప్పాలి. నువ్వు బాప్తిజం తీసుకున్న వెంటనే నీ జీవితంలో పాపపు తలంపులు చచ్చిపోతాయి. క్రీస్తు గురించినటువంటి తలంపులను బట్టి లోకము తలంపును గెలుచుకుంటావు. ఇంకెప్పుడు కూడా లోక సంబంధమైన విషయాలను దాటి పరిపూర్ణంగా పరిశుద్ధంగా బ్రతకగలవు. అనే ధైర్యాన్ని హోప్ని మనము క్రీస్తు గురించి నిరీక్షణని పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం, పెద్దవాళ్ళకి మనం చెప్పలేకపోతున్నాం. అందుకే చాలా మందిలో ఈ రోజుకి కూడా బాప్తిజం అనగానే అదేదో పెద్దల క్రియలాగా, పెళ్లికి ముందు జరిగే క్రియలాగా, లేకపోతే ఇంకేదో పనికి దాని గురించి ఆలోచిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీస్తు గురించినటువంటి నిరీక్షణను వాళ్ళకి పెంచడానికి ప్రయత్నం చేయాలే తప్ప, క్రీస్తు గురించినటువంటి విశ్వాసంలోకి వాళ్ళని ఎంకరేజ్ చేయాలే తప్ప, వాళ్ళని అభివృద్ధిపరచాలే తప్ప, నీ జీవితంలో వెనక్కి అడుగు వేయటానికి ప్రయత్నం చేయకండి. వెన్ దే కంప్లీటెడ్ దేర్ సెవెంత్ క్లాస్, 7వ క్లాసు 8వ క్లాసుకి ఫుల్ మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ పిల్లలకు వచ్చేస్తా ఉంది. ఫిజికల్ ఇంకా ముందే వచ్చేస్తుంది. ఈ 13 ఏళ్ళ దగ్గరికి వచ్చేసేటప్పటికల్లా వారికి రక్షణ యొక్క మూలపు విలువలను తెలియచేసి వారిని దేవుని కొరకు సిద్ధపరచండి. మరి నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న విషయం చెప్తున్నాను. ఎంతో ప్రేయర్ఫుల్గా ఉన్నాం కదా, మనకెందుకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? ఆదివారం చర్చకొస్తాను, సోమవారం చర్చకొస్తాను, మంగళవారం ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటాను, బుధవారం సువార్తకి వెళ్తాను, గురువారం ఇంట్లో మా ఇంట్లో అందరూ కూడా బాగా ఫ్యామిలీ ప్రేయర్ అవుతుంది, శుక్రవారం మీకు తెలుసు కదా హాఫ్ డే ఫాస్టింగ్, ఆల్ నైటు, శనివారం సిద్ధపడ ప్రార్థన, ఆదివారం మళ్ళీ రెగ్యులరు, అప్పులు కామను, ఈఎంఐలు కామను, మాకెందుకు ఈ ప్రాబ్లమ్స్? మేము ఎంత భక్తిలో ఉంటే, మేము మంచి ప్రేయర్ఫుల్గా ఉన్నాం కదా. బైబిల్ ఎక్కడైనా మీరు భక్తిపరులుగా ఉంటే మీకు ఆర్థిక ఇబ్బందులు తీరుస్తారని ఏమైనా కౌంటర్ వాగ్దానాలు ఏమైనా ఇచ్చిందా? ఎనీ వన్ ప్రామిస్? భక్తి సరిగ్గా చేయుడి పరలోకపు వాకిళ్ళు విప్పుదును ఏమైనా కండిషన్ క్లాజ్ ఏమైనా ఉందా మనకి? లేదే. మరెందుకు మనం అలాంటి విషయాల మీద ఆర్థికమైనటువంటి ఇబ్బందుల విషయం వచ్చేటప్పటికే మన భక్తిని మనం తెగ ప్రశ్నించేసుకుంటాం, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏంటలా, ఎందుకు ఎలాగైంది, మనకి ఎందుకు ఎలాగైంది అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. నిజం ఆలోచించండి, ఈరోజు ఈ అప్పులతో సమస్యలతో బాధపడుతున్న చాలామంది మనకున్నటువంటి బలహీనత ఏంటి అని అంటే, దానికి సమాధానం చెప్పుకోవడానికి వాక్యము దగ్గరికి రాలేకపోతున్నాం. ఆయనేమో ప్రతిదానికి ఒకటే మందు, ఏం పంపించి బాగు చేస్తాడు? వాక్యను పంపి. 100 దర్శనాలు కలిగిన వ్యక్తుల్ని వేరువేరు ప్రాంతాల నుంచి మీరు వినండి, వాళ్ళు దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళు చూసినటువంటి దర్శనంలో వాక్యం కనపడింది. ఆ వాక్యం కనపడింది, బ్రదర్ నేను మారాను, వాక్యం కనపడింది మినిస్ట్రీకి వచ్చాను, వాక్యం కనపడింది రాత్రి స్వస్థత వచ్చింది, వాక్యం కనపడింది నాకు ఇలా అనిపింది, వాక్యం వినబడింది నాకు ఇలా జరిగింది. ఎందుకో తెలుసా? ఆయన బాగు చేసే పద్ధతి ఆయన మాటలో నుంచి, ఆయన వాక్యంను పంపి ఆయన మనుషుల్ని బాగు చేశారు. ఆ స్వరం వినడానికి నీ మనసు తెరవగలిగితే దేవుని అద్భుతాలు నోచూడగలుగుతావు. అందుకే చాలామందికి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే, మనకెందుకు ఈ రకమైన ఇబ్బందులు, మనకెందుకు ఈ నష్టం, మనకే ఎందుకు ఈ అప్పులు, మనకే ఎందుకు ఏ రోజు తీరు? ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు నడిపించినప్పుడు వాళ్ళు ఎవ్వరూ అడగలేదండి, మాకే ఎందుకు మన్నా పెడుతున్నాం, మిగిలిన వాళ్ళు ఎందుకు పెట్టలేదని. మనం మాత్రం కొసినేస్తాం, మాకే ఎందుకు, మనకే ఎందుకు, అయ్యి బాబోయే నేను పడలేకపోతున్నాను అన్నాడు ఒక ఆయన. ఏం చేద్దాం అనుకుంటు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎలా వదిలేస్తావు? క్రీస్తు పక్షంగా కట్టుబడి నీ కుటుంబంలో బాధ్యతను ఎలా విడిచిపెడతావురా? దేవుని గురించిన నిరీక్షణ లేని వాడు ఏమవుతాడు? చచ్చిపోతాడు, ఇల్లు విడిచిపెడతాడు, లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటాడు. క్రీస్తు గురించినటువంటి నిరీక్షణలో నువ్వు ఎదగడానికి నువ్వు ప్రేరేపించబడేవాడిగా, ప్రోత్సహించేవాడిగా, నిలబెట్టేవాడిగా నీ చుట్టుపక్కలలో నువ్వు ఒక దానివి, నువ్వు ఒకటివి తయారవడానికి ప్రయత్నించే. ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఎన్కరేజర్గా నువ్వు తయారవడానికి ప్రయత్నించేయండి. మరొక ప్రశ్న చాలామందికి ఉంది, బైబిల్ డైలీ చదువుతున్నాం, చర్చికి రెగ్యులర్గా వెళ్తున్నాం, పరిస్థితులన్నింటిలో సంఘ కార్యక్రమాలన్నింటిలో నమ్మకంగా పాల్గొంటున్నాం, అయినా మనకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఇంట్లో? అయినా అనండి ఒకసారి, మళ్ళీ ఈ చాలా చోట్ల ఈ క్వశ్చన్ మార్క్ ఉండిపోదు. అయినా ఏంటండి, అయినా మనకే, అయినా వాళ్ళు చూడండి, వాళ్ళు చూడండి, వాళ్ళు చూడండి, వాళ్ళు చూడండి, నువ్వెవరిని చూడకండి, యేసుని చూడండి. వాళ్ళని వీళ్ళని చూస్తే ఏమవుతుంది? ఇజ్రాయేలు ప్రజలు నడుస్తున్నంత వరకు వాళ్ళ వెనకాతలే ఫరో సైన్యం కూడా నడిచింది. ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు పరిగెడుతూ ముందుకు వెళ్తుండేటప్పుడు వాళ్ళు అద్దరిన దేవుడు వాగ్దానం చెప్పినటువంటి కర్ర మోసి అక్కడ పట్టుకున్నాడు, వీళ్ళు నడిచి వెళ్ళిపోతున్నారు. వెనకాతలు వస్తున్న ఫరో సైన్యం ఎవరిని చూస్తుంది? ఇజ్రాయేల్ ప్రజలు ఫాలో అవుతున్నారు. దే ఆర్ నాట్ లుకింగ్ టు ద గాడ్. వీళ్ళేమో దేవుడి వాగ్దానం చూసి అవతలకి వెళ్ళిపోయారు, వీళ్ళేమో ఆ సైన్యాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. సైన్యం అవతలకి వెళ్ళిపోయింది, నీళ్లు మునిగిపోయి చచ్చిపోయారు. ఈరోజు నువ్వు దేవుని వాగ్దానం చూస్తావా, నీ ముందర నడిచే వాళ్ళని చూస్తావా? వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, వాళ్ళ చూడు ఎంత బాగుందో, మన చూడు ఎలాగుందో, మనకేంటి ఇన్ని ప్రాబ్లమ్స్, మనం ఇంత కష్టపడుతున్నా చెల్లు సంచులో పడినట్టు పడిపోతుంది ఏంటి, మనకే ఎందుకు, మనకే ఎందుకు, మనకే ఎందుకు, మనకే ఎందుకు? దయచేసి క్రీస్తు గురించినటువంటి సంపూర్ణ నిరీక్షణ నీకుంటే నీ లోపల నాకే ఎందుకు అనే ప్రశ్న రాదు, అసలు రాదు నీకు. ఆలోచించు, నేను చెప్తాను వినండి, పూటకి అన్నం కోసం కూడా ఎత్తుక్కునే సందర్భాలు ఉన్నాయి మేము. ఆ పూటకు ఫుడ్ ఎలా వస్తుంది అని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా ఆ కాకులు పైనుంచి తీసుకొచ్చి పడతాయి అనేది విశ్వాసంతో ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అలా తీసుకొచ్చిన ఆహారం తిన్న రోజులు ఉన్నాయి. ఈరోజు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని వందల కిలోమీటర్ల వరకు నిలబడి అది వర్షానికి బొళ్ళంతా తడిచిపోతే, బట్టలు తడిచిపోతే, ట్రైన్లో అదే ఫ్యాన్ ఎక్కడైనా దొరికితే అక్కడ నుంచుందామని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. ఎండల్లో పూర్తిగా ముద్దగా తడిపేసిన టవల్ ముఖం మీద వేసుకుని రాత్రంతా ఆ సాయంత్రం అంతా ప్రయాణం చేసి ఆ మంచి మండుటి ఎండలో విశాఖపట్నం రావడానికి పడిన తిప్పలు ఉన్నాయి. ఇవన్నీ వెనక్కి తిరిగి చూసి మేమెందుకు ఇలా శ్రమ పడ్డామని ఒక్కరోజు మాకు హృదయంలో ప్రశ్న లేదు. మాకెందుకు ఇలాంటి శ్రమ వచ్చిందనే ప్రశ్న రాలేదు ఇప్పటి వరకు. కానీ చాలామంది శ్రమలు పడుతున్న మనుషులు మాకే ఎందుకు అని ఎందుకు అనిపిస్తుంది? క్రీస్తు నిమిత్తము శ్రమ పడటం గొప్ప భాగ్యం కాదా? క్రీస్తు నిమిత్తం నిందపరించడం సంతోషం కాదా నీకు? ఎందుకు నీకు ఆ విషయంలో రివర్స్గా ఆలోచిస్తున్నావు? నాకే ఎందుకు అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? మా పిల్లలకే ఎందుకు అని ఎందుకు వస్తుంది? మా కుటుంబంలోనే ఎందుకు అని వస్తుంది? క్రీస్తు గురించిన నిరీక్షణకు ఆధారమైన వాక్కు నీ హృదయంలో లేకపోవడం. నాకే ఎందుకు ఈ ఫెయిల్యూర్స్? నాకే ఎందుకు ఈ నష్టం? నాకే ఎందుకు ఈ కష్టం? దయచేసి నీ విశ్వాస జీవితంలో యేసు గురించినటువంటి ఒక మంచి నిరీక్షణకు తయారవు. నేను ఇంకో ప్రశ్న వేస్తాను, చాలామందికి విషయం అర్థమవుతుంది. దశంభాగాలకి దేవునికి లింక్ ఉందా లేదా? నా పాయింట్ అర్థమైందా? ఏంటి? దశంభాగానికి దేవునికి దీవెనలకి లింక్ ఉందా లేదా? ఉందా లేదా? బైబిల్ ఏం చెప్తుంది? ఇచ్చి శోధించండి. ఎవరికి? ఇజ్రాయేలీ. నీకు కాదు, న్యూ టెస్టమెంట్ లైఫ్లో వచ్చిన నీకున్నటువంటి ఒకటే విషయం, వారు కలిపి విస్తరించిన కొలది ఎవడో నేర్చుకో, సంతోషంగా ఎవడో నేర్చుకో. క్వాలిటీ గివింగ్ ఉందే తప్ప క్వాంటిటీ మెజరింగ్ గివింగ్ లేదు. ఉత్తమంగా ఇవ్వాలి, పరిపూర్ణంగా ఇవ్వాలి, నిశ్చయించుకున్నది ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, సొనక్కుండా మూలకుండా ఇవ్వాలి అంతే. ఇచ్చి ఇచ్చి అమ్మయ్యా నేను ప్రతిరోజు రెగ్యులర్గా టైత్ వేసేస్తాను, అందుకే దేవుడు ప్రతి నెల జీతం ఇచ్చేస్తున్నాడండి అందక. అమ్మా నువ్వు టైత్ వేసినా వేయకపోయినా మీ గవర్నమెంట్ జీతం నీకు పడిపోద్ది. టైత్ గురించి విషయం కాదు, నీవు ప్రేరేపించబడుతున్న హృదయంలో ఇస్తే నాకు వస్తుందన్న చూసావా? ఏది బిజినెస్ డీల్? అబద్ధం. అది నువ్వు దేవుని నుంచి తెచ్చుకునేది కాదు. క్రీస్తు గురించినటువంటి నిరీక్షణకు అవి కారణాలు కావు, దీవెనలు కారణాలు కావు, ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మీయ దీవెనలు కాదు. ప్రతిసారి గుర్తించండి, ఆత్మ సంబంధమైన దీవెనలకు ఆర్థికమైన ఆశీర్వాదాలు గుర్తు కాదు, లెక్క కాదు, అది పరిణితి కాదు. దానిని బట్టి ఎవరైనా మీరు దీవించబడ్డామని అనుకుంటే మీరు మోసపోతున్నారని గుర్తించండి. వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారండి, వాళ్ళకి మూడు ఇళ్ళు వచ్చాయండి, ఈ మధ్య ఇంకోటి కూడా కొనుక్కున్నారండి. అర్రే పరలోకంలో ఇల్లు లేదు, వాళ్ళకి ఏడుస్తున్నారు. ఊరుకో, నువ్వు ఏర్చుకోవాల్సింది భూమి మీద ఉన్న స్థలాల గురించి, పొలాల గురించి కాదు. దేవుని రాజ్యము సంపాదించుకోవడానికి నీ హృదయంలో దేవుని గురించినటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. దాని విషయంలో నీ మనసు ఎలా ఉందో ఆలోచించుకోండి. మరి దేవుని పట్ల నాకు ప్రణాళిక, నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది కదా. మరి ఆ ప్రణాళిక ఉండేటప్పుడు మరి నేనెందుకు సార్, దేవుడు నన్ను హైగా ఎందుకు ఉంచట్లేదండి అని అడుగుతారు చాలామంది. గాడ్స్ ప్లాన్ నీ పట్ల ఉందా లేదా? ఒకసారి మీ పక్కలో చెప్పండి, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉందని. అన్ని విషయాల్లో కొన్ని విషయాల్లోనా? పర్ఫెక్ట్ ప్లానా, ఏమో సగం ప్రింటా? పూర్తి బ్లూ ప్రింట్ ఉంది కదా ఆయన దగ్గర. ఆయన ఏమి సగం సగం వేయడు కదా. ఆయన ఏమి ఆల్రెడీ రెస్ట్ తీసుకున్నాడంటే అర్థమేంటి? కంప్లీట్ చేసే. అందుకే యేసు ప్రభువు కూడా సమాప్తమైందని చెప్పే కూర్చున్నాడు. మనం గుర్తించుకోండి, నీ పట్ల పర్ఫెక్ట్గా ఉంది కదా, ఎందుకు హైగా లేవు? ఎందుకు లేదు? ఎందుకు? ఒకరోజు వాక్యం చెప్పిన తర్వాత ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేసింది, మీ చర్చిలో ఎంతమంది నీకు దశంభాగాలు ఇస్తారని అడిగింది. నేను ఎప్పుడు లెక్క చూడలేదు, నేను ఎప్పుడు అడగలేదు, నా దగ్గర కవర్లు లేవు, వాళ్ళు ఎక్కడ పెట్టారో అక్కడ ఉంటాయి, అవన్నీ కలిపి బ్యాంకులు వేస్తారు, నాకు తెలియదు అని అంటే ఆవిడ అంది, నిజం చెప్పమంటావా అని. చెప్పండి, మీరేం రీసెర్చ్ చేశారు? మీ చర్చిలో, అదే మన చర్చిలో అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా అంది. అప్పులోళ్ళకి నేను నాయకుడు అనమాట, అయితే దావీదిలాగా నన్ను. అప్పులోళ్ళందరికీ దావీది లీడర్ కదా, ఫస్ట్ రాజ్యం, ఫస్ట్ కింగ్డమ్. పర్లేదన్నమాట అయితే అంటే ఆ అమ్మాయి అంటుంది, అలా ఎందుకు అనుకుంటారు? మీ దగ్గరికి రావడం వల్లే ఈ ఇష్టానుసారమైన వాక్యాన్ని బాగా లోబర్చుకుని ఒంటి పట్టించుకోవడం వల్ల ఇలా అప్లై అయిపోతున్నాను ఎందుకు అనుకోకూడదు? నేను నీతిని చెప్పాను, నువ్వు అప్లై అయిపోతే పో, లేదా నన్ను వదిలే, దేవుడిని వదిలే. దేవుడిని పట్టుకుంటే మరికి ఇంతే నీతి నిమిత్తమో వారు హింసించబడతారు, హింసించబడు, అలాగెలాగవుద్ది? మాకు రిచ్గా ఉండాలి కదా మరి మేము. నేను అప్పులు అవ్వలేదు, నేను అప్పు చేయను, మరి నువ్వెందుకు అప్పు చేస్తున్నావు? నిలబడు, ఆ మాట మీద నేను నిలబడ్డాను, నువ్వు నిలబడు, ఆ వాక్యం మీద నాకు నిరీక్షణ ఉంది, నువ్వు నిరీక్షణ తెచ్చుకో. ఆ సమస్య వచ్చింది, నువ్వు తప్పుదారు వెతుకుతున్నావు, నేను బైబిల్ దారి వెతుకుతున్నాను, నువ్వు బైబిల్ దారిలోకి రా, దేవుని నిరీక్షణ పెంచుకో, ఖచ్చితంగా నువ్వు దేవుడు సిగ్గుపరచండి. నువ్వు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, నువ్వు చర్చిలో, నేను అడిగాను మళ్ళీ డౌట్, చర్చిలో అంటే ఎంతమంది కానీ, ఆ అమ్మాయి లిస్టు తీసింది బైబిల్ నుంచి, ఇంచుమించు చర్చిలో అందరి పేర్లు ఉన్నాయి. ఇదేంటి తల్లి ఇన్ని పేర్లు తీసుకొచ్చావనంటే ప్రార్థన చేస్తున్నాను కదేట అంది, చెయ్యి నీ పని నువ్వు చెయ్యి. నాకు ఆ తర్వాత కొంచెం ఆ రాత్రి నిద్రలేని రాత్రి, ప్రభువా ఆ పిల్ల ఏదో సరదాగా అనుకున్నాను, నేనేదో నోరు మూయించాను కానీ అది నోరు తెరిసి వెళ్ళిపోయింది. ఏంటి ప్రభువా చచ్చుకొచ్చిన వాళ్ళందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలా ఉన్నాయా, ఇలా ఉన్నాయా, ఇలా ఉన్నాయా అనంటే సమాధానం అయితే రావట్లేదు కానీ దేవుడు అవునని కాదని అన్నట్టుగా ఉన్నాయి. తర్వాత నేను ఒక్కొక్కరిని పరీక్షించి చూద్దును కదా, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. చాలామంది భయంకరమైన డీప్ డెప్త్స్లో ఉన్నారు. ప్రార్థన చేసి ప్రభుని అడిగాను, ప్రభువా ఆర్థికమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడతాను చెప్పు ప్రభువా బైబిల్లో అన్నాను. నువ్వు నా గురించి మాట్లాడు, డబ్బుల గురించి మాది అన్నాడు ఆయన. ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పండి, డబ్బులు మీకు సంపాదించుకునే మార్గం చెప్పనా, డబ్బులున్నా లేకపోయినా నీతో నడిచే దేవుడి గురించి చెప్పనా, సరిగ్గా చెప్పండి. మళ్ళీ ఇంకోసారి అడగండి నన్ను, పాస్ గారు మా అప్పుల సంగతి ఏం చేయాలని అడగండి, మీ అమ్మాయిల గురించి నాకేం సంబంధం లేదు, ప్రాబ్లమ్స్ ఉంటే ఉన్నాయి, నీతో నడిచే దేవుడు నీకు కావాలి. ఎవరు కావాలి? ఏమంటే ఆయన నమ్ముకున్నాడు, నీతి మొత్తం పిల్లలు భిక్షం ఎత్తుకోవడం రావడం చూశాడండి. ఎందుకండి ఈరోజు నిరీక్షణ కోల్పోతున్నావు, ఈరోజు నీ అప్పును చూసి భయపడుతున్నావు, ఈరోజు నీ శ్రమను చూసి కృంగిపోతున్నావు, ఈరోజు నీ ముందున్నటువంటి అయ్యమ్మయ్య అనే భూతాన్ని చూసి కంగారు పడుతున్నావు, ఎలాగా ఏంటి 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 ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది, ప్రతిరోజు నీ కలవరమే. దేవుని మాట ఎందు నమ్మిక ఉంచు, ఆయన నమ్మిక ఎందు విశ్వసించు, ఎప్పుడూ సిగ్గుపరచడు దేవుడు, ఎప్పుడూ సిగ్గుపరచడు. తాత్కాలికంగా జరిగే కొన్ని పరిస్థితుల్లో నువ్వు కలవర పడకుండా దేవుని కొరకు నమ్మకంగా నిలబడడానికి ప్రయత్నించేయండి. లెట్ మీ ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్, యేసుప్రభు నమ్ముకుంటే ఎంజాయ్మెంట్స్ అన్నీ వదిలేయాలా? అర్థమవలేదా? యేసుప్రభు నమ్ముకుంటే ఎంజాయ్మెంట్స్ అన్నీ వదిలేయాలా? అంకులు పాప అడిగింది, ఏ అమ్మా నీకు ఏ ఎంజాయ్మెంట్ కావాలి అని. మా మమ్మీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఫుల్ హ్యాండ్స్ ఊడిదరు, ఫుల్ హ్యాండ్స్ అన్నీ వేస్తుంటుంది, ఎందుకంటే మీరు తిడతారంట. నేను తిట్టడం కాదు, మీ అమ్మ చెప్పడం కాదు, నీకేమనిపించింది? ఆ పిల్ల ఇంటర్మీడియట్ సెకండ్ ఏజ్ అవుతుంది, కంగారు పడకండి, చిన్నపిల్ల కాదు. ఏ అమ్మా అని అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, నాకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు డాగ్ ఫుట్ ప్రింట్స్ వేయించుకున్నాను అంకుల్, ఇక్కడ టాటూ, ఈ జబ్బంతా కుక్క అడుగులు వేయించుకుందంట, అదే డాగ్ ప్రింట్లు అంటే కుక్క ఏవో కాళ్ళు ఉంటాయి కదా అవి వేయించుకుందండి. అందరికీ అది చూపిస్తే క్రేజీ అంకుల్, కానీ యేసుప్రభు నమ్ముకున్నాక ఇలాంటివన్నీ వదిలేమంటున్నారు ఏంటి అంకుల్ నన్ను? వై షుడ్ ఐ? ఫారినర్స్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో, దీనికి ఎవరు కనబడుతున్నాడు? యేసు కనబడు. ఈరోజు చాలామంది యూత్ చర్చికి రాకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? డోన్స్ మాట్లాడుతున్నాం కాబట్టి. వాళ్ళకి ఏం కావాలి? హై రెండ్రా భయ్య పాపు రాక్ అన్నాం అనుకో, వచ్చి గింతారు. వాళ్ళకి కావాల్సినట్టుగా చేస్తే ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన సినిమాలు చూపించాలి, వాళ్ళకి కావాల్సిన నాట్యం చేయించాలి, కావాల్సిన తిండి పెట్టాలి, కావాల్సిన బొఫూను వేషాలన్నీ వెయ్యాలి, పరిశుద్ధమైన పనులు మానేయాలి. ఈరోజు క్రమశిక్షణ అనే పదం వేరు, నువ్వు చేస్తున్న ఆత్మీయత అనే పదంలో చేసే తప్పులు వేరు. అవి రెండు ఎవరు చెప్తారు మరి? స్థానిక సంఘం బోధించకపోతే, తండ్రి బోధించకపోతే, పిల్లలు తల్లిదండ్రుల మధ్య నేర్చుకోకపోతే ఎక్కడ నేర్చుకుంటారు మరి క్రమశిక్షణ? ఈరోజు పిల్లలందరిలో దేవుని నమ్ముకుంటే ఇలాంటివన్నీ వదిలేయాలా? ఒక సిస్టర్ చర్చికి రాలేదు, మానేశారు, ఆవిడ వేరే చర్చికి వెళ్తున్నారు. ఏమండినంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో మరి ఆవిడ ఒప్పించబడింది అని అన్నది, నిజమో కాదో నాకు తెలియదు, ఇంకా రంగు అయ్యనని మానేసింది అంతే. అందరూ వచ్చి ఆవిడని చూసి మామగారు బాగున్నారా అని మాలేటారండి. ఈయాడ 40+ 40 ఆవిడేం పెద్ద మరీ ఓల్డ్ ఏం కాదు, కాకపోతే మొత్తం కనబడిపోతుంది, అదే తెల్లగా అయిపోయింది. మామగారు అంటే ఫీల్ అయిపోయి రంగేస్తే ఇక్కడ నేను చేసిన పని వేషధారణ దొరికిపోద్దని దేవుడిని వదిలేసి, అంటే చర్చిని వదిలేసి వేరే చర్చికి వెళ్ళిపోతుంది రంగేసుకుని. తప్పేమీ లేదు, అంటే ఒక రకమైన పనులకు మన మనస్సును శరీరాన్ని లోబరుచుకోవడానికి క్రీస్తు గురించిన నిరీక్షణని కలిగి ఉంటే నువ్వు చేయి, తప్పులేదు నువ్వు చెయ్యి, దాన్ని వెనక వేరొక ఉద్దేశంలో వేరొక బలహీనంగా మారద్దు, అది ముఖ్యం. మనుషులు కనపడుతున్నప్పుడు ఒకలాగా, కనపడినప్పుడు ఒకలాగా, ఎదురు ఒకలాగా, తర్వాత ఒకలాగా చెయ్యొద్దు, అక్కడ సరి చేసుకో చాలు. అలాంటి ప్రతి ప్రదేశంలో కూడా నువ్వు పరీక్షించుకో, సరిపోద్ది. ప్రతి విషయంలో కూడా ఆలోచించుకో క్రీస్తు గురించి, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఊహించుకోండి. ప్రతి సమస్యలో నిజంగా చెప్పండి, యేసు ప్రభుని నమ్ముకున్నంత మాత్రంలో మనం ఎంజాయ్మెంట్స్ అన్నీ మానేశామా? నా ప్రశ్న బాగుందా? మానేశామా? షేప్ మార్చలే, టైటిల్ మార్చలే, పబ్బుకి వెళ్ళలేదు, కానీ ఇంట్లో పార్టీ మానలేదే, రకరకాల పనులు ఏవి మనం మార్చగలం. షేప్ విశ్వాస జీవితంలో ప్రభు కొరకు ఆ సమస్యకు సమాధానపు మంచి నిరీక్షణ తెచ్చుకోకపోతే నువ్వు నష్టపోతావు. ద రైట్ ఆన్సర్ ఇస్ సి. దేవునిని అర్థం చేసుకోవాలంటే దేవుని మాటలు బాగా చదవాలి, దేవుని మాటలు ఎక్కువగా వినాలి, దేవుని మాటలు బాగా అర్థం చేసుకోవాలి, దేవుని మాటలు ఒప్పుకోవాలి, దేవుని మాటల ప్రకారం మనము చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువసార్లు చాలామందికి బైబిల్ బాగా చదువు అని అంటే అంతకన్నా కష్టమైన పని ఇంకోటి ఉండదు, చిరాకైతే ఏ ఇప్పుడు బైబిల్. నా గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే మీరు నాతో మాటలు ఎక్కువగా గడిపితే, నాతో ఎక్కువ సమయం మీరు కూర్చుంటే నాకు నీకు మధ్యలో సంబంధం పెరుగుద్దా తగ్గుద్దా? ఎందుకు? నేను ఎలా మాట్లాడతానో మీకు తెలుస్తుంది, నేను ఎలా ఆలోచిస్తానో మీకు తెలుస్తుంది, ఎలా చెప్తానో మీకు తెలుస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకుంటానో మీరు నాతో ఉంటే తెలుస్తుంది. దేవుడు తన భాషను దీనిలో పెట్టాడు, తన పద్ధతిని దీనిలో పెట్టాడు, తన విధానాలను దీనిలో పెట్టాడు, తన పద్ధతుల్లో ఏ విషయాలు ఎలా స్పందిస్తాడో దీనిలో చెప్పాడు. మరి అంత స్క్రిప్ట్ నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత దేవుని వాక్యము గురించినటువంటి నిరీక్షణ నీ హృదయంలోకి వస్తే ఖచ్చితంగా నీ లైఫ్ స్టెప్స్ అన్ని ఏమవుతాయి? మారతాయి. దేవునితో నీవు ఇతరులను ప్రోత్సహించేలాగా సంపూర్ణమైన పరిస్థితికి నువ్వు మారగలుగుతావు. అందుకే బైబిల్ ప్రతిసారి చెప్పేటువంటి విషయం ఏంటంటే క్రీస్తు గురించినటువంటి నిరీక్షణ విషయంలో మనం ఎలా మారాలి అన్నది అర్థం చేసుకోవాలి. నేను మీకు ఒక 7 రకాల క్రైస్తవులను చూపిస్తాను. మీరు ఏ క్రైస్తవులో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నిజంగా మీరు యేసు ప్రభువుని నమ్మిన క్రైస్తవులో కాదో అర్థం చేసుకోండి. 1, టెంపరీ క్రిస్టియన్స్. ఏంటండి టెంపరీ అంటే? దాన్ని ఒక విధంగా చెప్పాలంటే నామకార్థ క్రైస్తవులు. టెంపరీ అన్నాను నేను ఆ పదం. నామకార్థ క్రైస్తవులు, నామకే వాస్తే అని అంటాం కదా, అంటే ఏంటంటే పేరు మాత్రమే తప్ప అసలు సొరకేముండదు. కొంతమంది చాలామంది ఉంటారు, హల్లెలూయా స్తోత్రాలు పాడతారు, బ్రహ్మాండంగా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా సడన్గా ఏమైనా వాక్యం పడితే అది ఎక్కడుందని అడుగుతారు. పక్కనే సరే అది ఎక్కడుంది, ఆయన చెప్తున్నారు అది ఎక్కడుంది అని. తెలియదు, బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయో తెలియదు, ఏ చాప్టర్ ఎక్కడ ఉంటుంది తెలియదు, ముందేదో తెలియదు, వెనకేదో తెలియదు. కీర్తనలు అన్నావు అనుకో, వెనకాతలు తీస్తుంటాడు, ప్రకటన తర్వాత ఎత్తుతుంటాడు. చాలామందికి ఈ రకమైన వీక్నెసెస్ ఉంటాయి. రైట్. రెండో విషయం ఏంటంటే రిలీజియస్ క్రిస్టియన్స్. వీళ్ళెవరు? రిలీజియస్ అంటే ఏంటంటే బోర్న్ బాట్ అప్ ఇన్ క్రిస్టియానిటీ, దే డోంట్ నో క్రైస్ట్. క్రైస్తవ కుటుంబాల్లోనే పుడతారు, క్రైస్తవ కుటుంబాల్లోనే పెరుగుతుంటారు, వాళ్ళకి ఏసు తెలియదు. ఈ రకమైన క్రిస్టియానిటీ రెండో రకం. మూడో క్రిస్టియానిటీ ఏంటంటే కన్వర్టెడ్ క్రిస్టియానిటీ. వీళ్ళందరూ కూడా కన్వర్ట్ అవుతారు, క్యాస్ట్ వదలరు, క్యాస్ట్ వదలరు. మేము రెడ్డి కన్వర్ట్ల సంబంధం ఉందా అంది ఒక ఆవిడ వచ్చి. నీకు యేసు ప్రభులో కన్వర్ట్ అయిన ఉన్నాడు పర్లేదని వద్దు, సేమ్ క్యాస్ట్ కావాలి. కన్వర్టెడే క్రిస్టియన్సే, కన్వర్టెడ్. వీళ్ళు ఓన్లీ కొంత కన్వర్టెడ్. 4 ఏంటంటే అకేషనల్ క్రిస్టియన్స్. అకేషనల్, క్రిస్మస్కి నిండుతాయి చూడు చర్చిలు, గుడ్ ఫ్రైడే, ఈస్టరో, అకేషనల్గా మాత్రమే వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు. 5, స్పిరిచువల్ క్రిస్టియన్స్. వీళ్ళకి ప్రార్థనలు, బైబుళ్ళు, పాటలు, ఆరాధనలు అన్నీ తెలుసు యేసు తప్ప, దే డోంట్ నో జీసస్. వీళ్ళకి రిలీజియస్ థింగ్స్ విషయాలన్నింటిలో కూడా చాలా స్పిరిచువల్గా ఎక్కడంటే అక్కడే ఇలా వెళ్తూ ఉంటారు. 6 ఇస్ అ ఫెయిత్ఫుల్ క్రిస్టియన్స్. వాళ్ళకి పాస్టర్ దేవుడు. ఫెయిత్ఫుల్ క్రిస్టియన్స్కి దేవుడెవరు? సేవకుడే, పాస్టరే దేవుడు, యేసు ప్రభు కాదు. వాళ్ళు వర్షిప్ ద పాస్టర్ అనమాట. పాస్టర్ గారు ఏం చెప్తే అంతే, హై అయ్య గారు చెప్పారు నోర్మై అంతే, దేవుడు వాళ్ళు లేడు ఇంకా పాస్టరే. అండ్ ఫైనలీ ట్రాన్స్ఫార్మ్డ్ క్రిస్టియన్స్, క్రీస్తు మనస్సును ధరించుకున్న క్రైస్తవులు. నువ్వే క్రైస్తవుడివి, ఏ క్రైస్తవురాలివి? ఆర్ యు ఏ ట్రాన్స్ఫార్మ్డ్ క్రిస్టియన్? మనస్సు మారి రూపాంతరం ఒకటి వలన లోక మర్యాదను వెంబడించని సంపూర్ణతలోనికి క్రీస్తుని ధరించుకున్నవాడవైతే నీలో ఉండేది ఏంటో తెలుసా? అద్భుతాలు ఉండవు, ఆశ్చర్యాలు ఉండవు, సూచక్రియలు ఉండవు, మహత్కార్యాలు ఉండవు, స్వస్థతలు ఉండవు. వాక్యము తప్ప నీలో ఏమీ నిలబడదు. ఓన్లీ వర్డ్ అప్పుడు నీ ముందుకు ఎవడైనా వస్తే వాడు నువ్వు 2 మాటలు చెప్పగానే వాడు ధైర్యం తెచ్చుకుని వెళ్ళిపోతాడు. ఒక్క మాట చెప్పగానే ఎంకరేజ్ అవుతారు, ఒక్క మాట చెప్పగానే నీ ఇంట్లో పిల్లలు ప్రోత్సహించబడతారు. వాక్యమే నీ విశ్వాస జీవితాన్ని కట్టేది, నిలబెట్టేది. ఏ రకమైన విషయాలు నిలబడవు. నువ్వే క్రైస్తవుడివి. నీ దగ్గరకు వచ్చేవాడికి నిజంగా నీవు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయగలగడానికి క్రీస్తు గురించినటువంటి మంచి నిరీక్షణ నీ హృదయంలో వాక్యమును బట్టి ఎంకరేజ్ చేయడం నీకు తెలుస్తుందా? ప్రశ్నించుకుందాం. ఇంకా దేవుని యొక్క రాజ్యాన్ని వెతకకుండా అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఊరి మీద తిరగడాలు దాటి దేవుని యొక్క పరిపూర్ణతలకు రావడానికి ప్రయత్నించేద్దాం. లెట్ అస్ ప్రే.